ప్రియమైన ఆత్మబంధువుల ఆచార్యస్వాముల వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దుర్వాసన ప్రతీకార దశకం మనలో ఉన్నటువంటి దుర్వాసనను ఖండిస్తూ కొన్ని శ్లోకాలు రాశారు ఆచార్యస్వామి వారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడ ప్రసంగం. ఈ దుర్వాసనను ఖండిస్తూ కొన్ని మాటలు చెప్పారు ఆచార్యస్వాములు వారు. దుర్వాసనను ఖండిస్తూ అయితే మన పునర్జన్మలకు కారణం దుర్వాసనలు. దుర్వాసన బట్టే రాబోయే జన్మలు ఆధారపడి ఉంటాయి మనకి. అయితే గురువును ఆశ్రయించి, శాస్త్రాన్ని ఆశ్రయించి, దేవుణ్ణి ఆశ్రయించి, భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా తీసుకుని దుర్వాసన తొలగించుకోమని చెబుతూ కొన్ని ఉపదేశం మాటలు చెప్పారు ఆచార్య స్వాములు వారు మనల్ని అనుగ్రహించటానికి. ఎంచేదంటే లోకాన్ని అనుగ్రహించాలనే కోరిక మనకు ఉన్నప్పటికీ అనుగ్రహించలేని దక్షత కూడా ఉండాలి, సామర్థ్యం కూడా ఉండాలి, ఎబిలిటీ ఉండాలి. 10 మందిని బాగు చేద్దామని కోరిక మనకు ఉన్నంత మాత్రం చేసి సరిపోదు, ఆ బాగు చేసే శక్తి కూడా మనకు ఉండాలి. ఆ ఈశ్వరుది మనకి ఇస్తే వస్తుంది కానీ మనం బలవంతం చేసి డిమాండ్ చేసి తెచ్చుకునేది కాదు జ్ఞానం అనేది. జ్ఞానం అనేది పరమాశ్రుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహంలో రావలసిందే కానీ ఈశ్వరుని బలవంతం చేసి తెచ్చుకునేది కాదు అది జ్ఞానం అనేది. అయితే పరమేశ్వరుడు ఎందు మనకి ప్రీతి లేకపోతే, పరమేశ్వరుడు ఎందు భక్తి లేకపోతే, పరమేశ్వరుడు ఎందు ప్రేమ లేకపోతే మనకి ఆయన అనుగ్రహం కలగదు. ఆయన అనుగ్రహం కలగకపోతే మనకి జ్ఞానం కూడా కలగదు. అది అంచేతే మనకి కర్మఫలాన్ని త్యాగం చేయమని కూడా మనకి పెద్దలు చెబుతున్నారు. స్వామివారు చెప్పారు గీతలో, కర్మఫలాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు పనిచేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రుడు అవుతావని. ఆ కర్మఫలం అనేది ఏ రకంగానూ కూడా ఉండకూడదు. అంటే గొప్పతనం రావాలని ఉండకూడదు, 10 మందిలో మనకి గౌరవం రావాలని ఉండకూడదు, అది ఏ రూపంలో కూడా నువ్వు కర్మఫలాన్ని ఆశించకూడదు. కర్మఫలాన్ని కనుక నువ్వు ఆశిస్తే ఎర్త బౌండ్ అవుతావు, బాడీ బౌండ్ అవుతావు. కర్మఫలాన్ని ఆశించకుండా ఉంటే దేవుని అనుగ్రహానికి పాత్రుడవుతావు, మోక్ష సుఖాన్ని పొందుతావు, మోక్ష స్థితిని పొందుతావు. ఆ మోక్ష సుఖం ఎటువంటిదంటే నీకు 100 కోరికలు ఇప్పుడు నెరవేరిపోయినాయి అనుకోండి, నీకు ఎవరికైనా ఇక్కడ కోరికలు ఉన్నాయనుకోండి, 100 కోరికలు మీకున్న 100 కోరికలు ఒకే రోజు నెరవేరిపోయినాయి అనుకోండి అనుకోండి, అప్పుడు మీకు ఎంతో సుఖంగా ఆనందంగా శాంతిగా ఉంటాయి. కనీసం కోరికలు నెరవేరిన రోజునైనా, కోరికలు నెరవేరినప్పుడు మీకు వచ్చే సుఖము ఆనందం ఏదో ఉంటుంది కదా, ఆ మోక్ష సుఖంతో పోల్చుకుంటే ఈ సుఖం లక్షవంతు కూడా ఉండదు. అటువంటిది మోక్ష సుఖం అంటే మీకు అంచనా కోసం చెబుతున్నాను. అలాగని మోక్ష సుఖం కోసం మనం ఊహలు పెట్టుకోకూడదు. ముందు మోక్ష సుఖం ఎలా ఉంటుంది, అలా ఉంటుందో, ఎలా ఉంటుందని ఊహించకూడదు. ఆ ఊహించటం వల్ల మన ఊహలే మళ్ళీ మన మార్గానికి అడ్డు వస్తాయి. అంచేది ఇక్కడ ఆచార్యులు వారు ఏం చెబుతున్నారంటే, మీరు కాలాన్ని దుర్వినియోగం చేసుకోకండి, కాలాన్ని పాడు చేసుకోకండి. రోజులు వెళ్ళిపోతున్నాయి, రోజులు బాగానే వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు కానీ చావు దగ్గరకు వస్తుందనే సంగతి మీకు తెలియటం లేదు. ఈ ఎండకి ఎండిపోకుండా, వర్షానికి ఒక్క ఏమీ తడవకుండా, చలిపోదు ఏమీ లేకుండా మీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నది, ఏదో ఒక రోజున బూడిద అవుతుంది అది మర్చిపోకండి అని వార్నింగ్ ఇస్తున్నారు స్వాములు వారు. మీ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఏదో ఒక రోజున బూడిద అవుతుంది అది, అది మటుకు మర్చిపోకండి అని వార్నింగ్ అంటే హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ స్వాములు వారు. ఎకనమిక్ స్టేటస్ని, సోషల్ స్టేటస్ని ప్రపంచం చూస్తుంది, కానీ భగవంతుడు మీ సోషల్ స్టేటస్ని, ఎకనమిక్ స్టేటస్ని చూడ భగవంతుడు డైరెక్ట్గా మీ హృదయంతో సంబంధం పెట్టుకుంటాడు. మీ హృదయంలో ఏముందో అది భగవంతుడికి కావాలి. లోకానికి ఏమి కావాలంటే మీ రంగు ఏముంది, మీ అధికారం ఏముంది, మీకు డబ్బు ఎంత ఉంది, మీకు చదువు ఎంత ఉందో లోకానికి కావాలి. కానీ భగవంతుడు అది కాదు, మీ రంగు, మీ మీ స్టేటస్, మీ సోషల్ స్టేటస్ భగవంతుడికి అక్కర్లేదు. ఇది నిజమైన సంగతి ఆయనకి తెలుసు. ఆయన కావలసింది మీ హృదయంలో ఏది ఉందో అదే డైరెక్ట్గా చూస్తూ ఉంటాడు. అంటే లోకాన్ని మనం మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయలేం. ఆచార్యులు వారు అన్నారు, నో గాడ్ ఇన్ అవర్ హార్ట్. నువ్వు కాశీలో దేవుణ్ణి చూడటానికి వెళుతున్నావు, రామేశ్వరంలో దేవుణ్ణి చూడటానికి వెళుతున్నావు, కానీ హృదయంలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదన్నారు స్వాములు వారు. నో గాడ్ ఇన్ అవర్ హార్ట్, దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు, అని హృదయంలో ఉన్న దేవుణ్ణి నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి కనుక నువ్వు ప్రత్యక్షం చేసుకుంటే నీకు కనిపిస్తే నీ లోకం కూడా దైవ సమానంగానే నీకు కనిపిస్తుంది. నీ హృదయంలో ఉన్న ఆత్మ నీకు ఎప్పుడైతే దర్శనమైందో అప్పుడు లోకం కూడా నీకు ఆత్మగానే కనిపిస్తుంది, లోకంగా కనపడదు. అప్పుడు మరణాన్ని జయిస్తావు. భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు. అంటే రోజులు బాగా వెళ్ళిపోతాయని అనుకోకండి, రోజులు బాగా వెళ్ళిపోతాయంటే చావు దగ్గరికి వస్తాను. అంటే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ లోకంలో ఉండగా, ఈ శరీరంలో ఉండగానే మీకు బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మీస్థితి కలుగుతుంది. అప్పుడు మీరు సుఖీ అవుతారు. ఈ సంసారం చక్రంలోంచి మీరు ఒడ్డుకు వస్తారు, బయటకు వచ్చేస్తారు. అంటే అజ్ఞానంలోంచి బయటపడతారు. రోగ కారణం నశిస్తేనే కానీ రోగం తగ్గదు. అలా అజ్ఞాన కారణాలు ఏమిటో ఆ కారణాలను మనం తొలగించుకుంటే అజ్ఞానం తగ్గుతుంది, కానీ లేకపోతే అజ్ఞానం తగ్గదు. అంటే పొయ్యిలోని కట్టెడ బయటికి తీస్తే నిప్పు ఆరుతుంది, కానీ లేకపోతే నిప్పు ఆరదు. అదేవిధంగా నీకు అజ్ఞానం ఏ కారణాల వల్ల మన అజ్ఞానానికి గురవుతున్నామో ఆ కారణాన్ని తొలగించినప్పుడే అజ్ఞానం నశిస్తుంది. అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి కూడా మనం ఎవరూ ప్రయత్నం చేయటం లేదు. కారణం ఏంటంటే దానివల్ల వచ్చే అపాయం, దానివల్ల వచ్చే బాధలు మనకు తెలియటం లేదు. మనిషి మాయతోటి పోరాడాలంటే శాంతచిత్తం ఉండాలి, మాట మాటకు ఉద్రేకం పడకూడదు. ఎవరికైతే శాంతచిత్తం ఉందో వాడే మాయతోటి పోరాడగలడు. అంటే అజ్ఞానంతో పోరా, నీకు ముందు కుదురు ఉండాలి, ఒక స్థిరమైన సంకల్పం ఉండాలి. కుదురు లేకుండా, స్థిరత్వం లేకుండా దేన్ని మాయతోటి అజ్ఞానంతో మనం పోరాడలేము. అంటే నీ మనస్సును శుద్ధంగా ఉంచుకోవడానికి, నీ బుద్ధిని శుద్ధి చేసుకోవడానికి, నువ్వు నీ మనస్సు కనుక పవిత్రమే చేసుకోవడానికి నీ కాలాన్ని సద్వినియోగం చేసుకో, కాలాన్ని పాడు చేసుకోకు. కాలాన్ని దుర్వినియోగం చేస్తుంటే భగవంతుని కూడా మనం అగౌరవపరుస్తున్నట్టుగా భగవంతుడు భావిస్తాడు. నిజమే, భగవంతుడు కాలస్వరూపంలో ఉన్నాడు. మనం పవిత్రులు అవటం కోసం శాస్త్రాన్ని, శాస్త్రాన్ని, గురువుని, దేవుడు చెప్పినటువంటి మాటని గౌరవించాలి. అంటే భగవంతుడు చెప్పిన మాట ఏంది గౌరవం మనకు లేకపోతే ఆ మాటను మనం ప్రాక్టీస్ చేయటానికి మనం ప్రయత్నం చెయ్యం, ఆచరించడానికి మనం ప్రయత్నం చెయ్యం. మనం ధ్యానం చేసినా, జపం చేసినా, పూజ చేసినా, విచారణ చేసినా మనం దేనికోసం చేస్తున్నామంటే దైవానుగ్రహం కోసం చేస్తున్నాం. ధ్యానం చేయకపోతే, విచారణ చేయకపోతే రాగద్వేషాలు నశించు, దుర్వాసనలు నశించు. ఇక్కడ అది ఆచార్య స్వాముల వారు చెప్పేది. నువ్వు ధ్యానం చేయవనుకో, భగవంతుని చింతించవనుకో, పరమేశ్వరుడు ఎందు నీకు ప్రీతి లేదనుకో, నీలోని రాగద్వేషాలు నశించు. ఎవరింటికెళ్ళి చూసినా, ఏ ఊరు వెళ్ళి చూసినా, ఏ దేశం వెళ్ళి చూసినా ఈ ప్రపంచంలో రాగద్వేషాలు తప్పించి ఏమి లేవన్నాడు గౌతమ బుద్ధుడు. మన పునర్జన్మకు కారణం కూడా రాగద్వేషాలే. ఎవరైనా మనల్ని పొగిడితే వాళ్ళ మీద మనకు రాగం ఏర్పడుతుంది, ఎవరైనా విమర్శిస్తే ద్వేషం ఏర్పడుతుంది. ఈ రాగద్వేషాలలో ఉన్నటువంటి ప్రమాదం, అవి తీసుకొచ్చే ప్రమాదం మనకు అర్థం కావటం లేదు. వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం చెబుతున్నారంటే, ఈ పోస్ట్ ఆఫీసులో ఉత్తరాల మీద ముద్రలు వేస్తారు. అలాగే మన పూర్వజన్మల నుంచి కొన్ని గుణాలు మన మనస్సులో ముద్రలు పడిపోయి ఉన్నాయి. పోస్ట్ ఆఫీసులో ఉత్తరాల్లో ముద్రలు ఎలా వేస్తారు, పూర్వజన్మల్లో మనం ఫలితాన్ని ఆశించి పనులు చేశాం, ఆ ఫలితాన్ని అనుభవించటం వల్ల ఆ ముద్దలు మనస్సులో పడిపోయినాయి. ఆ ముద్దలు చెరుపుకుని ముద్దలోంచి బయటపడుతున్నాయి, కానీ మన ముఖం జ్ఞానం వైపుకి తిరగదు. అంచేది నువ్వు ఆ ముద్దలను చెరుపుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి, ఆ దోషాలను తొలగించుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, కానీ లేడనుకుంటున్నావు. ఎందుకు లేడనుకుంటున్నావు? ఆయన ఏం గొడవ చేయడు, నిశ్శబ్దంగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, కానీ చూస్తూ ఉంటాడు. అది భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. గొడవ ఏదైనా గొడవ పెడతా అంటే తెలుస్తుంది మనకి, ఆయన హృదయంలో ఉండేదని గొడవ ప్రారంభించాడు అనుకోండి, ఉన్నాడని తెలుస్తుంది. ఏమేం గొడవ చేయడు, ఉన్నట్టు మనకే తెలియదు, అంత గప్చిప్పుగా ఉంటాడు. కొంతమంది చూడండి వచ్చి ఎడిపోయిన, కొంతమంది చుట్టాలు వస్తే వచ్చి ఎడిపోయినట్టు దాడ కూడా తెలియదు. కొంతమంది చుట్టాలు వస్తే మన ఇల్లు మన కొంపంతా అలర్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నీకు అర్థమవుతుంది? అలా కాకుండా ఈ భగవంతుడు ఎలా ఉన్నాడట, అందరూ ఉండే ఎలా ఉన్నాడట, సైలెంట్గా ఉన్నాడట, గొడవ ఏమి చేయడట, శబ్దం ఏమి చేయడు, నిశ్శబ్దంగా ఉంటాడట. కానీ నువ్వు చేసే పనులు, నీకు వచ్చే ఆలోచనలు చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఏమంటారు, గొడవ చేయరు, శబ్దం ఏమి చేయరు, అలా చేస్తున్నావు అంటే ఇలా చేస్తున్నావు అంటే ఏం అనరు. కానీ నీ హృదయంలో నిశ్శబ్దంగా ఉండి నువ్వు మాట్లాడే మాటలు, నీకు వచ్చే ఆలోచనలు, నువ్వు చేతితోటి చేసే పనులు నిశ్శబ్దంగా శబ్దం చేయకుండా చూస్తూ ఉంటున్నారన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు అంటున్నారు స్వాములు వారు. సైలెంట్గా ఉంటాడు, మన హృదయంలో ఉన్నాడు. నీ తలంపులు ఎటువంటి వస్తున్నాయి నాకు, నేను చూస్తున్నాను కూడా మనతోటి మనతోటి కూడా చెప్పడట. అంత గుంబనంగా ఉంటాడు, గుట్టుగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. ఎవడు? పరమేశ్వరుడు. అంత సైలెంట్గా ఉండటంలో ఆయన ఉన్నాడన్న సంగతి కూడా మనకి తెలియటం లేదు. అంత నిశ్శబ్దంగా ఉంటాడట పరమేశ్వరుడు హృదయం కూడా అంతర్యామని. మనం భగవంతుడు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల చరిత్రలు అంటే గురువు చెప్పిన మాటలు, ఈ మనం జాగ్రత్తగా మాటను మననం చెయ్యాలి. అంటే మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని గుర్తింపు మనకు రావటం కోసం శాస్త్రం ఈశ్వరుడు హృదయంలోంచి వచ్చింది. ఆ శాస్త్రాన్ని మనం ప్రమాణంగా తీసుకుని ఆ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనకు చేతనైనంత వరకు ఆచరించాలి. ఆచరించింది మనకు అనుభవంలోకి వస్తుంది. విన్నది ఒకటే అనుభవంలోకి రాదు. మీరు జాగ్రత్తగా విషయాన్ని విని అర్థం చేసుకుని, మననం చేసుకుని, అర్థం చేసుకుని మీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆచరించింది అనుభవంలోకి వస్తుంది, కానీ ఆచరించింది అనుభవంలోకి రాదు. అందుచేత ఇక్కడ ఆచార్య స్వామి వారు చెప్పేది ఏంటంటే, నీ కాలాన్ని దుర్వినియోగం చేసుకోకు, నీ కాలాన్ని సద్వినియోగం చేసుకో, టైం మటుకు నువ్వు అనవసరంగా పాడు చేసుకోకు, ధ్యానం చేసుకో. అంటే ధ్యానం చేయగా చేయగా నీ రాగద్వేషాలు నశిస్తాయి. అంటే నీకు ధ్యానం చేసుకోవాలి, మనం బాగుపడాలి అనేటువంటి కాంక్ష నీకు రావటం కోసం మహాత్ముల యొక్క చరిత్రలో కూడా అవసరమైతే చదువుతూ ఉండు. సత్పురుషుల సహవాసం మంచిదే, కానీ ఒక చెడ్డ ఉందన్నారు ఆచార్య స్వాములు వారు. సాధువులతోటి స్నేహం మంచిదే, సత్పురుషులతోటి స్నేహం చేయటం మంచిదే, మహాత్ములతోటి స్నేహం చేయటం మంచిదే, కానీ అందులో కూడా ఒక చెడ్డ ఉంది అన్నారు. అదేమిటంటే సత్పురుషులతోటి సహవాసం చేసినప్పుడు శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు దుఃఖం వస్తుంది, అది ఒకటే చెడ్డ అన్నారు స్వాములు వారు. అంటే ఎవరైనా మహాత్ముల దగ్గర కూర్చున్నాం అనుకోండి, వేసవకాలంలో చల్లటి గాలి వేస్తే ఎలా ఉంటుందో మనకి, అదేవిధంగా అంత శాంతిగా సుఖంగా ఉంటుంది. మహాత్ముల సన్నిధిలో కూర్చున్నప్పుడు శాంతి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, ఆనందం కెరటాలు మన హృదయంలోంచి ఆనంద కెరటాలు వస్తాయి. కానీ ఆ ఉన్నంతసేపు బాధ అని అంటుంది, వాడిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనకు దుఃఖం వస్తుంది, మహాత్ముని విడిచిపెడుతున్నాం, సత్పురుషులకు దూరం అయిపోతున్నాం అని దుఃఖం వస్తుంది. అది ఒకటే చెడ్డ సత్పురుషు సాంగత్యం అన్నారు స్వాములు వారు. అంటే ఉన్నంతసేపు బాధని అంటుంది, విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మళ్ళీ మనకు వేదన వస్తుంది, ఎంతో కొంత కష్టం వస్తుంది మనకి. ఆ సత్పురుషు సహవాసం అది ఒకటే కొంచెం చెడ్డ ఉంది, కానీ మిగతా అన్నీ బాగానే ఉంటాయన్నారు స్వాములు వారు. అంచేది మీరు సత్పురుషులు సహవాసం చేయండి, శాస్త్రం చెప్పినటువంటి మాట వినండి, ఆ శాస్త్రంలో చెప్పిన వాక్యాల్ని ధ్యానం చేయండి, శ్రద్ధగా వినండి, మనస్సుకు పట్టించుకోండి, జాగ్రత్తగా ధ్యానం చేయగా చేయగా, విచారణ చేయగా చేయగా పరమేశ్వరుడు ఉంది మీకు భక్తి అభివృద్ధి పొందగా పొందగా, అంటే ప్రీతి పొందగా పొందగా, పూర్వజన్మ నుంచి మీ మనస్సులో ముద్రలో పడ్డ ఆ దోషాలు ఆ బలహీనతలు ఒకటి ఒకటి చెరిగిపోయి రాలిపోతాయంటున్నారు స్వాములు వారు. బయట శత్రువుల ప్రమాదం ఏమి లేదు, బయట మన పునర్జన్మలకు కారణం బయట శత్రువులు కాదు, మన హృదయంలోని శత్రువులే మన పునర్జన్మలకు కారణం. ఆచార్య స్వాములు వారు అన్నారు, నీ లోపలను శత్రువులను జయిస్తే బయట నీకు శత్రువులే కనపడరు అన్నారు. నీ లోపలను శత్రువులను కనుక జయించగలిగితే బయట అసలు నీకు శత్రువులే కనపడరు, నీ లోపలను శత్రువులే బయట శత్రువులుగా నీకు కనిపిస్తున్నారు. అంటే నీ పునర్జన్మలకు బయట శత్రువులు కారణం కాదు, నీ పునర్జన్మలకు కారణం నీ అజ్ఞానానికి కారణం, ఈ సంసార ప్రవాహంలో కొట్టుకుపోవడానికి కారణం, ఈ ప్రకృతి గుణాలతో కొట్టుకుపోవడానికి కారణం అది నీ హృదయంలోనే గుణాల రూపంలో ఉన్నాయి. నీ గుణాలే నీ శత్రువులు, నీ గుణాలే నీ సంకెళ్ళు, నీ గుణాలే నీ భారాలు. అది అంటే మాయ ఎక్కడో లేదు, మనలో రజోగుణంలో తమోగుణ రూపంలో మాయ ఉంది. ప్రకృతి ఎక్కడో లేదు, మనలో తమోగుణ రూపంలో రజోగుణ రూపంలో మాయ ఉంది, అజ్ఞానం ఉంది, ప్రకృతి ఉంది, ఎక్కడో బాహ్యంగా లేదు. ఈ పరమేశ్వరుని కనుక మనం ధ్యానం చేయగా చేయగా, అంటే స్మరించగా స్మరించగా, రిమెంబర్ గాడ్, ఆల్వేజ్ రిమెంబర్ గాడ్, మోర్ రిమెంబర్ గాడ్, మోర్ అండ్ మోర్ రిమెంబర్ గాడ్. మీరు బాగా అర్థం చేసుకోండి, నిరంతరము భగవంతుని స్మరించటం వల్ల ఆయనతో మనకు మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది, మానసికమైన అనుబంధం ఏర్పడుతుంది. అంటే స్వాములు వారు ఏమన్నారంటే, రోజు ఉదయం గుళ్ళోకి వెళ్ళి రావచ్చు మీరు, ప్రతి నిమిషం మనం గుళ్ళో కూర్చోలేం కదా. అయితే స్వాములు వారు ఏమంటున్నారంటే, నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడని భావన చెయ్యి, నీ హృదయంలోనే దేవుడు ఉన్నాడని భావన చెయ్యి. అంటే నీ మనస్సుతో నీ హృదయంలోనే దేవుణ్ణి నిరంతరము విరామము లేకుండా విశ్రాంతి లేకుండా నీ హృదయంలోనూ నీ మనస్సుతో నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి అర్చన చేయడానికి పూజ చేయడానికి అలవాటు చేసుకో. అలవాటు చేసుకుంటే నీ హృదయంలో ఉన్న మరకలన్నీ చెరిగిపోతాయి అంటున్నారు స్వాములు వారు. దాన్ని మానసిక పూజ అంటారు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆ ఉన్న దేవుడు నిజమైన దేవుడు. నో గాడ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న దేవుడు ఎటువంటి వాడు అంటే, నీ దేహం పుట్టినప్పుడు వాడు పుట్టలేదు, నీ దేహం చనిపోయినప్పుడు వాడు చావడు, నువ్వు నిద్రపోతున్నప్పుడు వాడు నిద్రపోడు, నువ్వు మేలుకున్నప్పుడు వాడు మేలుకోడు. ఎప్పుడు నిరంతరం నీ దేహం ఉన్నా లేకపోయినా నీ ఉపాధితో సంబంధం లేకుండా సర్వకాల సర్వావస్థలో ప్రకాశిస్తున్న దేవుడు నీ హృదయంలో నువ్వు ఉన్నాడన్న సంగతి నీకు ఏ జన్మకు తెలుస్తుంది అంటున్నాడు ఆ స్వాములు వారు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడని నీ శరీరం చచ్చిపోయినప్పుడు దేవుడు కూడా చనిపోతున్నాడని నువ్వు అనుకోకు. నీ ఉపాధితో సంబంధం లేదు కానీ హృదయంలో ఉన్నాడు, కానీ ఉపాధితో నీ శరీరంతో వాడికి ఎట్టి సంబంధం లేదు, సైలెంట్గా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడు, నిరాడంబరంగా ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉన్నాడు. వాడు చూస్తున్నాడు చూస్తున్నాడన్న సంగతి చెప్పడు వాడు, వాడు దేవుడు. ఈ దేవుడు అంటే మనకు ఇష్టం ఉన్నది, గుళ్ళో దేవుడు అంటే ఇష్టం మనకు. ఏం చేస్తే అంటే మన శరీరం ఎంత నిజమో ఆ గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం, కానీ నిజమైన దేవుడు హృదయంలో ఉన్నాడు. మన మనస్సు కూడా నిజం కాదు కాబట్టి నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళమంటే ఈ మనస్సు ఎడదు, గుళ్ళో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళమంటే మనస్సు ఎడుతుంది, కానీ నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళమంటే అది ఎడదు. ఏం చేద్దాం, నిజమైన దేవుడి దగ్గరికి వెళితే ఈ మనస్సును ఆ దేవుడు మింగేస్తాడమని దీనికి భయం. అయితే మీరు భగవంతుడి గురించి చదవండి, అంటే మంచి మంచి గ్రంథాలు చదవండి, మంచి వాళ్ళతో సహవాసాలు చేయండి, సత్పురుషులతో సహవాసం చేయండి, సద్గ్రంథాలు చదవండి, మీరు చేయగలిగినంత ధ్యానం చెయ్యండి, విచారణ చెయ్యండి. అలా చేయటం వల్ల పూర్వజన్మలున్న ముద్రలన్నీ ఆ చెరిగిపోతాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆచార్యుల వారు చాలా నొక్కి నొక్కి చెప్పేది ఏంటంటే, స్ట్రెస్ చెప్పేది ఏంటంటే, ఏ హేతువులో మీకు పునర్జన్మలు వస్తున్నాయో ఆ హేతువులు మీరు శరీరం ఉండ ఈ శరీరం ఉండగానే ఆ హేతువును కనుక మీరు తొలగించుకోగలిగితే మీరు పునర్జన్మ లేని స్థితికి ఎదిగి వెళ్ళిపోతారు అని. అంటే పునర్జన్మకి హేతువులు మీ హృదయంలో ఉన్నాయి, మీరు శరీరం ఉండగానే అంటే మీ శరీరం మరణించక ముందే మీరు సాధన చేసి ఆ పునర్జన్మ హేతువులను కనుక ఏ కారణం వల్ల మీకు పునర్జన్మ వస్తుందో ఆ కారణాన్ని మీరు తొలగించుకోగలిగితే మీరు జన్మలేని స్థితికి ఎదుగుతారు. అప్పుడు మీరు సుఖస్వరూపం పొందుతారు. మీకన్న పరమేశ్వరుడు మీ కర్మను బట్టి నీకు దేహం ఇచ్చాడు. ఆ పూర్వజన్మలో నువ్వు చేసిన పనులు బట్టి నీకు ఈ దేహం ఇచ్చాడు. అంటే ప్రారంభాన్ని విసుగు లేకుండా, చిరాకు లేకుండా, కోపం లేకుండా ప్రారంభాన్ని సంతోషంగా అనుభవించేస్తే ప్రారంభం నశిస్తుంది, కొత్త వాసన రావు అంటున్నారు స్వాములు వారు. నీకు దేహం, ఓ దేహానికి ఓ ప్రారంభం ఏర్పడింది. నీ దేహానికి ప్రారంభం లేకపోతే దేహం రాదు. ప్రారంభం ఉంది కాబట్టి దేహం వచ్చింది. ఆ ప్రారంభాన్ని సంతోషంగా అనుభవించు, ఏకాంతాన్ని సంతోషంగా అనుభవించు. నీ దేహ ప్రారంభాన్ని ఎప్పుడైతే నువ్వు సంతోషంగా అనుభవించావో ప్రారంభం నశిస్తుంది, కొత్త వాసన రావు, పునర్జన్మ లేని స్థితికి ఎదిగెడతావు, మనసుకు నీకు అందుబాటులోకి వస్తుంది. ప్రారంభాన్ని ఆనందం నోట్లో పెట్టుకున్నట్టు అనుభవించకు. నువ్వు మామిడి పండు తిన్నప్పుడు ఎలా ఉంటావో అలాగ అనుభవించు. ఎంజాయ్ చేయ ప్రారంభ, నీ ప్రారంభాన్ని అలా ఎంజాయ్ చేయి. కొంతమంది ఏకాంత వాసనగా ఉండలేరు. ఏకాంతంగా ఉండటంలో కూడా నువ్వు అది కూడా ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ చేయగలిగితే నీకు పునర్జన్మకు కారణాలు ఆ రోజుకు ఆ రోజు తగ్గుతూ ఉంటాయి. అంచేది నీకు ఆనందం కావలసి ఉంటే నీ హృదయంలో నీకు ఎంత ఆనందం కావాలని అంత ఆనందం నీ హృదయంలో ఉంది. బాహ్యమైన వ్యక్తుల మీద కానీ, బాహ్యమైన సంఘటనల మీద కానీ, బాహ్యమైన వృత్తుల మీద కానీ నీ ఆనందం కోసం ఆధారపడి ఉండక్కర్లేదు. హృదయంలో నీ ఆనందం ఉంది. అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో శాంతి సముద్రం ఉంది, సుఖ సముద్రం ఉంది, ఆనంద సముద్రం ఉంది. నువ్వు ధ్యానం చేస్తే నీ హృదయంలో ఉన్న సుఖం నీకు అందుతుంది. అంటే మెడిటేట్. ఏమంటున్నారు? రీడ్ అండ్ మెడిటేట్. ఆచార్యులు వారు ఏమంటున్నారు? రీడ్, శ్రద్ధగా చదువుకో. నువ్వు చదువుకునే విషయాన్ని అధ్యయనం జాగ్రత్తగా చేసుకో. నువ్వు జాగ్రత్తగా స్టడీ చెయ్యి. అది నువ్వు స్టడీ చేసిన విషయాన్ని అండర్స్టాండ్ చేసుకో. నువ్వు అర్థం చేసుకునే విషయాన్ని ధ్యానం చెయ్యి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నావో నీ ధ్యానం యొక్క లోతులు పెరుగుతున్నాయో, నీ జపం యొక్క లోతులు పెరుగుతున్నాయో, నీ హృదయంలో ఉన్న ఆనందం, ఆనంద సముద్రం, ఆ శాంతి సముద్రం, ఆ సుఖ సముద్రం పొంగిన సహస్రాలను ఉంచుతుంది అంటున్నారు స్వాములు వారు. అంటే నువ్వు ఏదైనా పనులు చేసిన ఇతరుల మెప్పుల కోసం, ఇతరుల గొప్పల కోసం ఏం పనులు చేయకు. భగవంతుడు ఏ విధంగా అయితే సైలెంట్ గా తన పని తను చేసుకుని వెళ్ళిపోతున్నాడో అలాగే సైలెంట్ గా చేయడం నేర్చుకో అంటున్నారు స్వాములు వారు. మీకు చేతన అయితే మంచిదే, చేత కాకపోతే నేర్చుకోను. అంటే మన జీవితాలు ఇలా రూపుదిద్దుతున్నాయంటే పూర్వజన్మలో కారణం. ఈ జన్మలో ఏదైనా సంఘటన మన జీవితంలో జరుగుతుంటే ఈ సంఘటన ఎలాగెందుకు జరిగింది, ఆ సంఘటన అలా జరిగిందని అనుకుంటూ ఉంటావు. దానికి పూర్వజన్మలకి ఏదో సంబంధం ఉంటుంది. దానికి పూర్వజన్మలకి ఏదో ఆ సంబంధాన్ని బట్టి సంఘటన జరుగుతుంది. కానీ పూర్వజన్మలు నీకు అయిపోయినాయి. కానీ వెళ్ళిపోయిన పూర్వజన్మలు నీకు తెలియదు. దానికి పరిణామం ఈ సంఘటనలు జరుగుతున్నాయి అని ఈ ప్రారంభాన్ని ఓడిస్తూ అనుభవించకుండా సంతోషంగా అనుభవిస్తూ భవిష్యత్తు జన్మలు ఉత్తమ జన్మలు రావటానికి తగినటువంటి పునాదులు ఏర్పాటు చేసుకో, కాలాన్ని పాడు చేసుకోకమంటున్నారు. నువ్వు డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళగలిగితే సరే సరే, లేకపోతే ఇంతకంటే బెటర్ జన్మలు, ఇంతకంటే ఉత్తమ జన్మలు రావటానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటే నువ్వు సాధన అనుకూలంగా జరుగుతుంది. ఏమిటి మన జీవితం ఇలా ఉందని నువ్వు బాధపడుతున్నావు? నీ జీవితానికి కారణం నీ పూర్వజన్మలే కారణం. అంటే ఈ రిపీట్ అవ్వకుండా నువ్వు మళ్ళీ ఉత్తమ జన్మలైనా కనీసం గొప్ప జన్మలు అనుకూలం. గొప్ప జన్మలు అంటే భగవంతుని తెలుసుకోవడానికి అనుకూలమైన జన్మలు రావటానికి సత్కర్మను ఆచరించు. సత్కర్మని ఆచరించు. ఆ సత్కర్మను ఆచరించడం కూడా ఏదో డాబు కోసం, దర్పం కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం, పబ్లిసిటీ కోసం కాకుండా భగవంతుని చేస్తున్నట్టు నిర్మలంగా చేయటానికి నేర్చుకోవడానికి అలవాటు చేసు. నిశ్శబ్దంగా చెయ్యి, నిరహంకారంగా చెయ్యి, నిరాడంబరంగా చెయ్యి. నీ జన్మాంతరం నుంచి వాసనని వస్తున్నాయి. ఆ వాసనను పొడిగించుకోవడం మానేసి వాటిని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. వాటిని కట్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఏదో దోషం నీలో ఉందనుకో, ఆ దోషం పెంచుకోవడానికి ప్రయత్నం చేయకు. దాన్ని కట్ చేయడానికి నువ్వు ఆ ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే కనీసం రాబోయే జన్మైన ఉత్తమ జన్మ వస్తుంది. నువ్వు గొప్పలు చెప్పుకోకు. నీ శరీరమే నీ కూడారానప్పుడు నీ గొప్పలు నీ కూడా రావు. నీకు అర్థమవుతుంది? మనం చెప్పుకునే గొప్పలు ఒక గొప్ప కూడా మన కూడా రాదు మన శరీరం అనుకోవాలి, ఇంక గొప్పగా వస్తాయి. ఈ గొప్పలు చెప్పుకోవడం నువ్వు ఆరోగ్యకరం, అజ్ఞానంలో కూరిగిపోతావు. కానీ నీకు మటుకు జ్ఞానం రాదు. కొంతమంది వాళ్ళు వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గొప్పలు వాళ్ళు తెప్పలు చివరికి తెప్పలు వస్తాయి, జ్ఞానం రాదు. తెప్పలు మటుకు జ్ఞాపకం వస్తాయి కానీ మటుకు జ్ఞానం రాదు. అయితే నువ్వు చెప్పుకునే గొప్పలు నీకు కూడా ఏమి రావు, నీ శరీరమే నీకు కూడా రానప్పుడు ఈ గొప్పలు ఏమొస్తాయి? అయితే ఇవన్నీ ఓ పక్కకు పెట్టి, నీకు అర్థమవుతుంది, ఇవన్నీ కూడా నువ్వు పక్కకు పెట్టి, నీ అహంభావం నువ్వు పక్కకు పెట్టి, నువ్వు భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చెయ్యి. నీకు భగవద్ అనుగ్రహం లేకుండా నీకు భగవద్ అనుభవం రాదు. అంటే భగవంతుని నిరంతరం స్మరించడం వల్ల ఆయనతో మానసికంగా కనెక్షన్ పెట్టుకోవడం, ఈశ్వరుడితోటి నీకు భగవద్ అనుభవం రావటం కోసం, భగవద్ అనుగ్రహం పొందటం కోసం నీకు అవి సహాయకారులు. మామూలుగా నీకేం కోపం రాదు. అందరూ మీరు బాగానే అంటారు, మీ కోరికలు నెరవేరినప్పుడే మీకు కోపాలు వస్తాయంటున్నారు స్వాములు వారు. మీరందరూ ఇప్పుడు అందరూ పెద్ద బుద్ధులతో సమానంగా ఉన్నారు మీరందరూ. ఇప్పుడు ఎవరికి కోపాలు లేవు, కానీ మీ కోరికలు ఎప్పుడైతే నెరవేరలేదు అప్పుడే మీకు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. కోరికలు నెరవేరితే అందరూ బాగానే అంటారు. ఆ కోరికలు నెరవేరినప్పుడే మీకు కోపం వస్తుంది, తాపం వస్తుంది, దుఃఖం వస్తుంది. అంటే నీకు కోరిక నెరవేరినా నెరవేరకపోయినా సమానంగా కనుక ఉంటే నీ కోపానికి దూరం అవ్వచ్చు. ఆలోచన ప్రధానం కానీ మాట మాటకి ఉద్రేకం పొందకండి, ఎమోషన్ గురి కావద్దు. ఆచార్య స్వాములు ఎవరు అన్నారు, రోజు నువ్వు గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నంత మాత్రం చేత భక్తి కాదు, అది భక్తి కాదు, నీ హృదయంలోనూ దేవుడు నువ్వు తెలుసుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నమే భక్తి. మీరు గుళ్ళోకి వెళ్ళొచ్చు, 10 నిమిషాలు కూర్చొని కావచ్చు, అంత మాత్రం చేత నీకు భక్తి ఉన్నట్టు కాదు. నీ హృదయంలోనూ పరమేశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. భగవంతుని అంతటా వ్యాపించున్నాడు. విష్ణువు ఎక్కడున్నాడు? వ్యాపించున్నాడు అంతటా వ్యాపించున్నాడు, అంతటా సమానంగా ఉన్నాడు. హెచ్చు తగ్గుడుగా లేడు పరమేశ్వరుడు. భగవంతుడు ఎలా సమానంగా ఉన్నాడో అటువంటి సమాన బుద్ధి కనుక నీకు కలిగితే నీ సాయుధ్య మోక్షం వస్తుంది అంటున్నారు స్వాములు వారు. సాయుధ్యం అంటే జీవుడు పరమేశ్వరుడు ఐక్యం కావటం. సారథ్యం అంటే వారి లోకంలోకి వెళ్ళి మీరు కూర్చుంటారు. నీకు అర్థమవుతుందా? ఇది అలా కాదు, సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తి అంటే నువ్వు ఆయనలో విష్ణువుడు ఐక్యం అవుతావు. ఐక్యమైనప్పుడు ఈ దేహగతమే నేను పోతున్నా, కానీ నువ్వు ఉన్నావని సంగతి నువ్వు నీకు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు పోవు కానీ దేహగతమే నేను మటుకు నశిస్తున్నది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది మోక్షం వస్తే నేను పోతున్నామని కంగారు పడుతున్నారు. అబద్ధమైన నేను పోతున్నాం కానీ నిజమైన నేను పోదు. అంటే నీకు మోక్షం రావటం వల్ల పునర్జన్మలకి హేతువైనటువంటి ఆ నేను పోతున్నాం కానీ నిజమైన నేను మటుకి బాగు. నేనున్నాను సంగతి నీకు తెలుస్తూనే ఉంటుంది, అదే మోక్షం. అంటే మాట మాటకి కోపాలు తెచ్చుకోకు, కోపాలు శాపాలు. మీరు అర్థమవుతుందా? అంటే నీకు మాట మాటకి కోపం వస్తుంటే ఏదో శాపం ఉందన్నమాట. నీకు మాట మాటికి చిరాకులు వస్తుంటే ఏదో శాపాలు ఉన్నాయి మీకు. ఈ కోపాలు తాపాలు శాపాలు లాంటి ఆ శాపాలలోంచి బయటపడటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. వెంటనే నీకు కోపం జయించలేకపోయినా కొంచెం వాయిదా వేసుకుంటుంది అంటున్నారు స్వాములు వారు. కోపాన్ని మీరు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఈవేళ వాడిని తిట్టేద్దాం అనుకున్నాం, పోని రేపు తిడదాం అనుకోండి, కొంచెం వేగం తగ్గుతున్నట్టున్నారు. స్వాములు వారు ఏమంటున్నారంటే పోస్టుపోయిన్ చేసుకోండి అంటున్నారు. నీకు అర్థమవుతుంది, ఇవాళ నీకు ఎవరినైనా మీ కోరణ పట్టు తిట్టేయాలనిపించింది అనుకోండి, రేపు తిడదాం అనుకోండి, రేపు కొంచెం వేగం తగ్గుతుంది. రేపు కొంచెం వేగం తగ్గుతుంది, కొంచెం పలచబడుతుంది మనస్సు. అప్పుడు మనస్సు నిదానంలోకి వస్తుంది. మీరు ఎప్పుడైనా మీకు ఏదైనా ఉద్రేకం కలిగితే అది తట్టుకోలేకపోతే, అంటే మీకు ఏదైనా కోపం వస్తే కోపాన్ని మీరు తట్టుకోలేకపోతే, మీకు ఏదైనా బ్యాడ్ థాట్ వస్తే తట్టుకోలేకపోతే, కనీసం ముందు వాయిదా వేయండి దాన్ని. ఇంకా అర్థమవుతుంది, ఆ వాయిదా వేసినప్పుడు వాయిదా ఈ లోపల కొంచెం ఉద్రేకం తగ్గుతుంది. ఆచార్యులు వాళ్ళు ఏమంటున్నారంటే ముందు ఏదైనా ఉద్రేకం వస్తే అది వెంటనే మీరు కంట్రోల్ చేసుకునే శక్తి కనుక మీకు లేకపోతే కొంచెం వాయిదా వేయటం నేర్చుకోండి అంటున్నారు. పోస్టుకొని చేయమంటున్నారు స్వాములు వారు. అంటే ఏదో రకంగా బ్యాడ్ ఫీలింగ్స్ నుంచి మనం బయటకు రావటం కోసం, మనం బయటకు తీసుకురావటం కోసం, మనం తరింపు చేయటం కోసం, మనం ఉద్రింపజేయటం కోసం స్వాములు వారు పడే తపన. రాగద్వేషాల దగ్గర చెడ్డ ఏమిటంటే రాగం ఉన్నా మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది, ద్వేషం ఉన్న మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. హృదయంలో ఉన్న దేవుని దగ్గరికి మనస్సును ఎల్లనవ్వి. ఈ రాగద్వేషాల దగ్గర చెడ్డ ఏమిటంటే రాగం ఉన్నా మనసుకి అటాచ్మెంట్ రావడం అంటే అటాచ్మెంట్, అది ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది మనస్సు, ద్వేషం ఉన్న మనస్సు బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ రాగద్వేషాలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అప్పుడు ఆ జీవుడు హృదయంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. అంటే ఈ తగ్గించుకుంటే ఆ జీవుడు హృదయాకారం చెందుతాడు, ఆత్మాకారం చెందుతాడు, బ్రహ్మాకారం చెందుతాడు, బ్రాహ్మణస్థితి పొందుతాడు, ఆనందంలో ఊగిసలాడతాడు. అంటే చిన్న చిన్న ఈ చిల్లర సుఖాలకు ముందు ఈ చిల్లర సుఖాలు విడిచిపెట్టకపోతే నీ హృదయంలోని అనంతమైన సుఖం నీకు దొరకదు. ఈ చిల్లర చిల్లర గొడవలు మీకు అర్థమవుతుంది. కొంతమంది ఇంకో పని పాటు ఉండదు, వాడు అహంకారం చావకుండా ఎలా నిలబెట్టుకుందాం చూస్తూ ఉంటారు, దానికి రోజు నీళ్లు పోసుకుంటూ ఉంటారు, అదే బొత్తుకు అనుకుంటారు. అట్లా కొంతమంది మొక్కలకు నీళ్ళు వేసినట్టండి, వాళ్ళ అజ్ఞానానికి రోజు నీళ్లు పోసుకోవటం, వాళ్ళ అహంకారానికి ఈ నీళ్లు పోసుకోవడం, ఆ మిజ్ఞానానికి ఆ నీళ్లు పోసుకోవడం, అది ఎలా బతుకుతుందో చచ్చిపోకుండా చూసుకోవటం అంటున్నా. అంతకంటే పని పాటు ఏమి ఉండదు. వాడు మాట్లాడే మాటలో అహంకారం ఉంటుంది, వాడు చేసే పనిలో అహంకారం ఉంటుంది, వాడు వచ్చే తలంపులో అహంకారం ఉంటుంది. అంటే అహంకారాన్ని బతికించుకోవడం కోసం వాడు జీవితం పొడిగిన ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం వాడు ఏమి చేయరు. అంటే వాళ్ళు ఆత్మశాంతి కానీ ఆత్మసుఖం కానీ మోక్షసుఖం కానీ పొందే అర్హత కూడా యోగ్యత కూడా లేదు. ఈ చిల్లర గొడవలు ఎదురయ్యండి. ఎవరెవరు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, విమర్శిస్తే మీరు బాధపడకండి. ఎవరెవరు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు, పొగుడుతంటే పొంగిపోకండి. అలా బయట చిల్లర గొడవలు మీరు వదలకపోతే మీరు అసలు వస్తువు మీకు దొరకదు, యథార్థ వస్తువు మీకు దొరకదు. వాస్తవ ఆ వాస్తవమైన స్థితికి, ఆ రియల్ స్టేట్కి, ఆ ఎటర్నల్ స్టేట్ మీరు పొందలేరు. ఈ బయట గొడవలు కొంత వదులుకోండి. మీరు అంటే పని విడిచిపెట్టమన కాదు, మిమ్మల్ని పొగిడే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ బయట గొడవలు మీరు చిన్న చిన్న ప్లెజర్స్ అవి, మీ చేతిలోని ఎత్తన బయటకు విసిరేయకపోతే మీకు మీ హృదయంలో ఉన్న బంగారం మీకు దొరకదు. ఆ బంగారం కోసమే ఇతర బయటపడేయండి. అదేవిధంగా మీ హృదయంలో ఉన్న ఆ బంగారం లాంటి సుఖాన్ని పట్టుకోవడం కోసమైనా బాహ్యంగా వచ్చిన గొడవ కొన్ని తగ్గించుకోండి. అబ్జర్వ్ సైలెన్స్. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు వద్దు. అబ్జర్వ్ సైలెన్స్, ఎంజాయ్ సైలెన్స్. స్వాములు వారు అంటున్నారు ఉపయోగం లేని మాటలు మాట్లాడు. అబ్జర్వ్ సైలెన్స్, ఎంజాయ్ సైలెన్స్. అబ్జర్వ్ సాలిట్యూడ్, ఎంజాయ్ సాలిట్యూడ్. మీకు ఏదైనా పని ఉంటే పని చేసుకోండి, పని లేకుండా ఎండి ఊరి మీద పడొద్దు అంటున్నారు స్వాములు వారు. ఇక్కడ స్వాములు వారు ఏమంటున్నారంటే మీకు ఏదైనా చెడు స్నేహాలు ఉన్నాయనుకోండి, మీకు అర్థమవుతుంది, మీరు ఆధ్యాత్మికంగా నైతికంగా మీరు పాడైపోయే స్నేహాలు ఒకవేళ ఉన్నాయనుకోండి, అంటే మీకు ఉన్నాయని చెప్పటం లేదు, ఒకవేళ ఉన్నాయనుకోండి అంటే మీరు ఒకేసారి ఏకాంత వాసం, ఆ ఏకాంత వాసం మన సుఖం మీకు తెలియకపోయినా కొంచెం సహవాసాలు అలవాటు కనుక మీకుంటే, ఆ చెడ్డ స్నేహాలు వదిలేసి మంచి స్నేహాలు కనుక చేస్తే ఆ చెడ్డ స్నేహాలు ముందు దూరం అయిపోతాయి, నెమ్మదిగా తర్వాత మంచి స్నేహాలు తగ్గించుకుని అప్పుడు సాలిట్యూడ్ ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. మీరు ఏది మాట్లాడినా సాఫ్ట్గా మాట్లాడండి, స్వీట్గా మాట్లాడండి, హార్ష్గా మాట్లాడొద్దు అంటున్నారు స్వాములు వారు. మాట కూడా ఎలా మాట్లాడాలో చెబుతున్నారు. సాఫ్ట్గా ఉండాలంటున్నారు, ఎలా ఉండాలంటున్నారు, స్వీట్గా ఉండాలంటున్నారు, సాఫ్ట్గా ఉండాలంటున్నారు. అంతేగాని అది హార్ష్గా ఉండకూడదు. అది మనం మాట్లాడే మాట మనకు అర్థమై ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో అసలు ముందు మనకు తెలియాలి. మనకే తెలియకుండా వినేవాళ్ళకి ఏం తెలుస్తుంది? నేను ఏది చెబుతున్నానో దాన్ని చెప్పే విషయానికి సంబంధించిన అనుభవం నాకు కొంత ఉంటే మీకు తెలుస్తుంది. ఆ చెప్పే మాటకు సంబంధించిన అనుభవం నాకే లేనప్పుడు మీకు అసలే తెలియదు. అంచేది మీరు ఏది మాట్లాడినా ఆ విషయం మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో సాఫ్ట్గా చెప్పండి, స్వీట్గా చెప్పండి. మీరు ఏదో గొప్పల కోసం చెప్పకండి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎదుటి వాళ్ళకి అంటే వాళ్ళు బ్రెయిన్కి అందుకునేలా మీరు చెప్పండి. మీ ట్రీట్మెంట్ హార్ష్గా ఉండకూడదు, అంటే రూడ్గా ఉండకూడదు, అనసిగురిగా అనాగరికంగా ఉండకూడదు. మీ యొక్క ఇతరుల పట్ల మీ ప్రవర్తన నాగరికంగా ఉండాలి, సివిలైజ్డ్గా ఉండాలి, మర్యాద పూర్వకంగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, సున్నితంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, కానీ రఫ్గా ఉండకూడదు అంటున్నారు స్వాములు వారు. అంటే రూడ్గా ఇతరుల పట్ల మీ బిహేవియర్ కనుక రూడ్గా ఉంటే దానివల్ల మళ్ళీ మీకు కొత్త సంస్కారాలు ఏర్పడతాయి, దానివల్ల మైండ్ డస్ట్ తోటి నిండిపోతుంది. ఎదుటి వాళ్ళు ఉద్రేకంగా మాట్లాడినా మీరు ఉద్రేకంగా మాట్లాడక్కర్లేదు. ఎదుటి వాళ్ళకి ఏదైనా జబ్బు ఉందనుకోండి, ఆ జబ్బు మనకు వస్తే బాగుందని మనం అనుకుంటాం అనుకోం. ఎదుటి వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ మనకు కూడా వస్తే బాగుందని మనం అనుకుంటాం అనుకోం. అలాగే ఎదుటి మనిషికి ఏదైనా వికారం ఉండొచ్చు, ఆ వికారం చూసి మీరు ఉద్రేకపడకండి.
మీ మీ యొక్క డిసిప్లిన్, మీ మెంటల్ డిసిప్లిన్ మీరు విడిచిపెట్టకండి. మీ మెంటల్ డిసిప్లిన్ని మీరు విడిచిపెట్టకండి. అంటే ఇక్కడ ఆచార్య స్వామి గారు ఏం చెబుతున్నారంటే, మీకు ఎంత ధనం ఉన్నా, మీకు ఎంత అధికారం ఉన్నా, మీకు ఎంత విద్య ఉన్నా, మీకు మెంటల్ డిసిప్లిన్ కనుక లేకపోతే మీరు సుఖపడరు, మీరు శాంతి లేదు అంటున్నారు స్వాములు వారు. మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. అంటే మీకు మానసికమైనటువంటి క్రమశిక్షణ, ఆ జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీ మనస్సులో కనుక క్రమశిక్షణ లేకపోతే మీ ధనం కానీ, మీ చదువు కానీ, మీ గౌరవం కానీ, మీ హోదా కానీ మీకు సుఖాన్ని తీసుకురాదు. ఉంటే ఉండొచ్చు మీకు, కానీ అంత మాత్రం చేసి మీకు సుఖం రాదు. అంటే అన్నిటికంటే డిసిప్లిన్ ముఖ్యం. మీకు ఏదైనా ధనం ఉండొచ్చు, ధనాన్ని చూసి గర్వపడకండి. మీకు ఏదైనా చదువు ఉండొచ్చు, చదువును చూసి గర్వపడకండి. మీకు ఏదైనా అధికారం ఉండొచ్చు, ఇవన్నీ చూసి మీరు గర్వపడకండి. ఇవన్నీ కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. అవి కొట్టుకుపోతాయి బయట ఉన్న వస్తువులు, కానీ అవన్నీ కూడా మీ మనసులో ముద్రలు వేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఈ ముద్రలు మీ పునర్జన్మలకు కారణం అవుతాయి. ఎదుటి వాళ్ళు ఎవరైనా ఉద్వేగపడి మిమ్మల్ని విమర్శించినా మళ్ళీ మీరు తిరిగి విమర్శించక్కర్లేదు. ఆచార్యులు వారు అంటున్నారు, ఎదుటి వాళ్ళు ఎవరైనా ఉద్వేగపడి మిమ్మల్ని విమర్శించినా మళ్ళీ మీరు తిరిగి విమర్శించవలసినటువంటి పని లేదు. అంటే ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడతారంటే రాముడిని జ్ఞాపకం పెట్టుకొని అంటున్నారు ఆచార్య స్వాములు వారు. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారనుకోండి, అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని జ్ఞాపకం పెట్టుకోండి. రామచంద్రమూర్తిలో గొప్ప క్షమ ఉంది. ఆ రాముడి యొక్క నామాన్ని తలపెట్టుకోండి, రాముడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోండి, మీ మనస్సు చల్లబడుతుంది అంటున్నారు స్వాములు వారు. అంటే బాహ్యంగా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా పెట్టినప్పటికీ మీరు కంగారు పడకండి, రాముడు రూపాన్ని ధ్యానం చేసుకోండి, ఆ రాముడి యొక్క నామాన్ని స్మరించుకోండి, ఆయన క్షమాస్వరూపుడు. అప్పుడు మీ మనస్సు చల్లబడుతుంది రాముడిని ధ్యానం చేయటం వల్ల. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. స్వామివారు ఏం చెబుతున్నారంటే, మీ మనసు చెప్పినట్టు మీరు తినకండి, మీ శరీరం చెప్పినట్టు తినండి అంటున్నారు. అన్నం తినేటప్పుడు కూడా ఆచార్య స్వాములు గారు ఎలా తినాలో చెబుతున్నారు. మీరు అన్నం తినేటప్పుడు మీ మనసు చెప్పినట్టు తినకూడదట, మీరు మీ శరీరం చెప్పినట్టు తినాలట. అంటే మీ పొట్ట చెబుతూ ఉంటుంది సరిపోయిందని, కానీ మీ మనస్సు ఏం చేస్తుందంటే తినే తినే అని చెబుతుంది. అంటే ఆచార్య స్వామి గారు ఏం చెబుతున్నారంటే, నువ్వు అన్నం తినేటప్పుడు నీ శరీరం చెప్పినట్టు విని, కానీ నీ మనస్సు చెప్పినట్టు వినకు. పొట్ట చెబుతుంది సరిపోతుందని, కానీ మా పొట్ట సరిపోతుందని చెప్పినప్పుడు విని అక్కడ ఆపు చేసేయాలి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే రోగాలు తగ్గుతాయి. రోగాలు కనుక తగ్గితే నీ మనస్సు నిదానంగా ఉంటుంది, నీ మనస్సు స్టడీగా ఉంటుంది. అంటే శరీరం యొక్క ప్రభావం మనస్సు మీద ఎక్కువ ఉంటుంది. శరీరం యొక్క ప్రభావం మనస్సు మీద ఎక్కువగా ఉంటుంది. అంటే శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి తేడా ఉంది. మనస్సులో ఆరోగ్యం చెడిపోతే దాని ప్రభావం శరీరం మీద పడిపోతుంది. శరీరం మీద శరీరంలో ఆరోగ్యం చెడిపోతే దాని ప్రభావం ఎక్కడ పడుతుంది, మనస్సులో పడిపోతుంది. అంటే ఈ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకుని నీ కాలాన్ని పాడు చేసుకోకుండా నీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నీకు బ్రహ్మానుభవం ఇక్కడే చిక్కుతుంది అంటున్నారు స్వాములు వారు. అన్ని నియమాల్లోకి ఆహార నియమం చాలా ముఖ్యమైనది అని రమణస్వామి అన్నారు. నియమాలు అనేక ఉన్నాయి, కానీ అన్ని నియమాల్లోకి ఏది ముఖ్యమైనది, ఆహార నియమం చాలా ముఖ్యమైనది. మీకు బాహ్య కారణాల వల్ల ఏ సంతోషం అయితే మీరు పొందుతున్నారో ఆ సంతోషం ఏనాటికైనా విషయం కింద మారిపోతుంది, జ్ఞాపకం పెట్టుకోండి అన్నారు స్వాములు వారు. ఈ విషయం అర్థమయ్యేటట్టు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మీ గ్రామంలో ఎవరు లేరా అని అడుగుతున్నారు. అది కూడా ఇది డేంజరస్ అంటున్నారు. అది విషయం కింద మారటమే కాకుండా అవి ఎప్పటికైనా నీకు ప్రమాద పరిస్థితికి తీసుకొస్తాయి. అంటే బాహ్య కారణాల వల్ల ఏ సంతోషాన్ని అయితే నువ్వు పొందుతున్నావో అవి ఎప్పటికైనా విషయం కింద మారటమే కాకుండా భవిష్యత్తు జన్మలో నీకు ఎప్పుడైనా అదే ప్రమాద సూచికలు అంటున్నారు. నిన్ను ప్రమాదంలో పడేసేది ఎప్పుడైనా అదే అంటున్నారు స్వాముల వారు. అంటే స్వాముల వారు ఏమంటున్నారంటే, నువ్వు దుర్యోధనుల కంటే గొప్పవాడు కాదు, రావణాసురుడి కంటే గొప్పవాడు కాదు. నీ కనుక దుర్వాసనను పెంచుకుంటే దుర్యోధనుడు ఏ విధంగా అయిపోయాడు, రావణాసుడు అలాగే విధంగా అయిపోయి నువ్వు కూడా అలాగే అయిపోతావు అని చెప్పి ఆయన కూడా ఎప్పుడైనా తలపెట్టుకోమంటున్నారు స్వాములు వారు. ఆచార్య స్వాములు ఏమంటారంటే, వాళ్ళిద్దరు రాజులు, ఎవరిద్దరుని, దుర్యోధనుడు రావణాసుడు కూడా రాజులే. అందరూ మహాచక్రవర్తులే, ఎందుకు పనికి రాకుండా అయిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకంటే మీరేం గొప్పవాళ్ళు కాదు. అంటే వాళ్ళు దుర్వాసులు ఉంటే వాళ్ళు ఎలా తయారయ్యారు, మనం కూడా అలా తయారవుతాం. అంటే వాళ్ళకి ఏ గతి పట్టిందో మనకు కూడా అదే గతి పడుతుంది. అంతకంటే గొప్ప వాళ్ళు ఏం మనం కాదు. అంటే వాళ్ళు ఏ గుణాల వల్ల పతనం అయిపోయారో ఆ గుణాలు మనలో ఉంటే మనం కూడా అవసరమైపోతాము అన్న విషయం తెలుసుకోవడానికి కోసం వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోమన్నారు. అర్థమవుతుంది మీకు? అది ఈ ప్రపంచంలో ఏది పెర్మనెంట్ కాదు, మీకు అర్థమవుతుంది? అది అంటే ఈ వస్తువును చూసి నువ్వు మోహపడకు, ఈ వస్తువును చూసి నువ్వు మోహపడద్దు. ఏది స్థిరంగా ఉండదు, ఏది సెటిల్గా ఉండదు, ఏది పెర్మనెంట్గా ఉండదు, అంటే వీటిని చూసి నువ్వు మోహపడద్దు. అంటే నీకు ఎంతో కొంత వైరాగ్యం అనే సంపదను కూడా సంపాదించుకో. మీరు రూపాయలు సంపాదించుకుంటున్నారు, గౌరవాలు సంపాదించుకుంటున్నారు, పలుకుబడి సంపాదించుకుంటున్నారు, మీకు అర్థమవుతుంది? కొంతమంది మాకు పలుకుబడి ఉందంటారు, వాళ్ళకి ఏముందటండి పరుగుబడి? ఈ పరుగుబడి ఎలా సంపాదించుకుంటున్నారో, మీరు రూపాయలు ఎలా సంపాదించుకుంటున్నారో, గౌరవాలు ఎలా సంపాదించుకుంటున్నారో, వైరాగ్యం అనే సంపదను కూడా సంపాదించుకో. వైరాగ్యం అనే సంపదను కూడా సంపాదించుకో, అది నిజమైన సంపద. వైరాగ్య సంపద నిజమైన సంపద అంటే నీ దేహం మరణించిన తర్వాత కూడా నీ కూడా వచ్చే సంపద అది ఒకటి మాత్రమే. అంటే అది కూడా సంపాదించుకో. ఏది నీ మరణానంతరం ఏదైతే వస్తుందో అది కూడా సంపాదించుకో. దేవుని బ్యాంకులో కూడా కొంత రూపాయలు వేసుకో అంటున్నారు స్వాములు వారు. ఈ ఆంధ్ర బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకులోనే కాకుండా దేవుని బ్యాంకులో కూడా 4 రూపాయలు వేసుకో నువ్వు. ఇది దేవుని బ్యాంకులో నీకు ఎదురు 4 రూపాయలు ఉంటే చనిపోయిన తర్వాత మారతాయి. నేను చనిపోయిన తర్వాత ఇక భీమవరం బ్యాంకులో ఉన్నది ఏం మారదు. దేవుని బ్యాంకులో 4 రూపాయలు ఉంటాయి, అవి మారతాయి. అయితే నీ వైరాగ్య సంపదని పెంచుకు. వైరాగ్యం కూడా ధనంతో సమానం. అది నీ మరణాంతర జీవితం కూడా నీ కూడా వస్తుంది, నిన్ను సుఖపెడుతుంది. వైరాగ్యం కూడా దేనితో సమానం? అది సంపత్తో సమానం, అంటే ఆస్తితో సమానం, సొమ్ముతో సమానం వైరాగ్యం కూడా. అయితే వైరాగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అంటే వైరాగ్యం లేకపోతే నీకు జ్ఞానం సంపాదించాలనే కాంక్ష కలగదు, ఆ గుణాలను మంచి మంచి గుణాలను సంపాదించాలనే కాంక్ష కలగదు, ఆ సహృదయం సంపాదించాలనే కాంక్ష కలగదు. అంటే నీకు వైరాగ్యం కనుక ఉంటే సహృదయం వస్తుంది, ఈశ్వరుడు నీకు తెలియబడతాడు, నీ హృదయంలో నీ ఈశ్వరుడు నీకు వ్యక్తం అవుతాడు. ఆచార్యులు వారు అంటున్నారు, ఇక్కడ నీకు ఏదైనా ఫ్రెండ్షిప్లు ఉన్నాయనుకోండి, ఉన్నాయండి మీకు ఫ్రెండ్షిప్లు ఉన్నాయంటున్నారు. ఫ్రెండ్షిప్లు నీకు ఏమైనా ఎక్కువ ఉన్నాయనుకోండి, స్నేహాలు కూడా ఎక్కువ చేయొద్దు, స్నేహం వల్ల మత్తు వస్తుంది అంటున్నారు. సారాలు తాగటం ఎటువంటి మత్తు వస్తుందో అలాగే స్నేహాల వల్ల కూడా మత్తు వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే సాధన మానేసి ఆ జతగాలు నేర్చుకుని పొద్దున్న సాయం దాకా వాళ్ళ దగ్గర కూర్చుంటారు. మీకు అర్థమవుతుంది? అది చెప్పుకునే మాటలు ఉపయోగం లేదు, యూస్లెస్. వీడి వల్ల ఆడికి ఉపకారం లేదు, ఆడి వల్ల ఈడికి ఉపకారం లేదు. ఏ చెట్ల కింద కూర్చుని ఎళ్ళకాడు కూర్చుని ఆ స్నేహాలు చేసుకుని ఏదో పనికిరాని గొడవలన్నీ చెప్పుకుంటూ, యూస్లెస్ గొడవలు చెప్పుకుంటూ అలా కాలక్షేపం చేసేస్తారు. ఇలా సారా ఎటువంటి మత్తిస్తుందో అయితే ఇంకా స్నేహాలు కూడా అటువంటి మత్తినిస్తాయి. ఇది తగు మాత్రంగా స్నేహాలు చేయాలి, కానీ అతిగా స్నేహాలు చేస్తే నీ కాలం వృధా అయిపోతుంది, నీ ఈలోపు నీకు చావు వచ్చేస్తుంది. ఆచార్యులు వారు ఎలా బాగా చెబుతున్నారు, అటువంటి స్నేహం కూడా మత్తు లాంటిది అంటారు. అంటే స్నేహాలు కూడా తగు మాత్రంగా చేయగానే అతిగా చేయొద్దు అంటున్నారు స్వాములు వారు. ఒకవేళ మీరు కొంతమందికి సహజంగా కఠినత్వం ఉంటుంది, రాళ్ళు అంటే రమణ మహర్షి గారు అన్నవారు, ఈ రాళ్ళ మనుషులకి రాళ్ళ దేవుళ్ళు అవసరమైన. కొంతమంది మనిషిలోనే దేవుణ్ణి చూడలేరు, రాతిలోనే దేవుణ్ణి చూస్తారు. అంటే లోకంలో కొంతమంది రాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళకి మానవత్వం కానీ మనిషి మీద గౌరవం కానీ ఉండదు. వాళ్ళు రాతి మనస్సు, వాళ్ళది ఏంటది రాతి మనస్సు. అటువంటి రాతి మనస్సు ఉన్న వాళ్ళకి రాళ్ళ దేవుళ్ళు బాగానే ఉంటారు. మనిషిలో దేవుణ్ణి చూడు నువ్వు, మనిషిలో దేవుణ్ణి అందరూ చూడలేరు. ఈ రాతి మనస్సు ఉన్న వాళ్ళు రాతి దేవుళ్ళని అలా చూస్తూ ఉంటారు, రాతి దేవుడు చుట్టూరు తిరుగుతూ ఉంటారు. కొంత తిరగడం ఉండదు, రాతి మనస్సు ఉన్న వాళ్ళకి ఆ దేవుళ్ళని అవసరమే. సహజంగా కొంతమందికి క్రూరత్వం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా బాధపడుతున్నారనుకోండి, మీకు అనుకోని మాట వేసుకు, వీళ్ళకి క్షీరాణం తాగినట్టుంటుంది, వీళ్ళకేం కలిసి వచ్చింది రాదు. మీకు అర్థమవుతుంది? కొంతమంది ఎదుటి వాళ్ళు బాధపడతానికి వీళ్ళకి ఏం కలిసి రాదు, కానీ వీళ్ళకి మటుకు పాయసం తాగినట్టుంటుంది. అటువంటి దుష్టబుద్ధి, క్రూరబుద్ధి కొంతమందికి ఉంటుంది. ఎదుటి వాళ్ళు బాధపడతానంటే ఆ బాధను చూసి వీళ్ళు సంతోషించే వాళ్ళు ఉంటారు. అటువంటి మనస్సు మీరు ఎవరికి లేదనుకోండి. ఒకవేళ ఉంటే మీరు కరుణని, ప్రేమని, కరుణ మెరిసిని అలవాటు చేసుకునేది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు స్వాములు వారు. ఆ క్రూరత్వం కనుక మీలో ఉంటే అప్పుడు మెరిసిని దయ అనేది, దయ, ఆ కరుణ, ఎఫెక్షన్, లవ్, మెరిసి వాటిని ప్రాక్టీస్ చేసి ఆ క్రూరత్వం తొలగించుకోండి. క్రియాలిటీ ఉంటుంది తప్ప మాటల్లోనే క్రియాలిటీ ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళకి భౌతికంగా ఏమి సహాయం చేయలేకపోవచ్చు, మాటల ద్వారా బాధ పెట్టకూడదు. అందరికీ ధనం అడుగు సహాయం చేయటానికి, అయితే మాట ద్వారా మన ఇతరుని మనం మంచి మాటలు మాట్లాడటానికి డబ్బు ఖర్చు ఏమీ లేదు కదా. మనం సాఫ్ట్గా మాట్లాడటానికి, స్వీట్గా మాట్లాడటానికి మనం ఏం పెట్టుబడి పెట్టక్కర్లేదు. స్వీట్గా మాట్లాడుకుంటున్నాం, అలా స్వీట్గా కూడా మాట్లాడరు. ఏం చేయడం, వాళ్ళ స్వభావంలో క్రూరత్వం ఉంది. అటువంటి క్రూరత్వం పోవాలంటే మీరు లవ్ని ప్రాక్టీస్ చేయండి, మెరిసిని ప్రాక్టీస్ చేయండి. జీవుడు వేరు, దేహం వేరు, జీవుడు వేరు, దేహం వేరు అంటే ఇది అది ఒకటేనే ద్వారంలో పడకండి. ఈ దేవుడు నివాస యోగ్యంగా ఉన్నంతకాలం ఆ జీవుడు ఉంటాడు. ఈ దేవుడు నివాస యోగ్యం కానప్పుడు ఈ జీవుడు దేహాన్ని విడిచిపెట్టి వాడు బయటికి వెళ్ళిపోతాడు. తుమ్మజ ఏం చేస్తుందంటే అందులో పువ్వు పనికిరానప్పుడు పువ్వుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా దేహం పనికిరానప్పుడు జీవుడు దేహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. జీవుడు వేరు, దేహం వేరు, ఆ రెండు ఒకటేని మట్టికి మీరు అనుకోకుండా రెండు ఒకటేని అనుకుంటే మీకు వివేకం లేదు, బుద్ధి లేదని అర్థం అంటున్నారు స్వాములు వారు. దేహము జీవుడు ఒకటేని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మనకు బుద్ధి లేదని అర్థం అంట. దేహం పుడుతుంది, పెరుగుతుంది, తర్వాత మరణిస్తుంది. కానీ జీవుడు మటుకి దేహం నశించిన వాడు జీవుడు అలాగే ఉంటాడు. అంటే జీవుడు బ్రహ్మంలో ఐక్యం అయ్యే వరకు వాడు దేహాలని తొడుగుతూనే ఉంటాడు. అంటే జీవుడు వేరు, దేహం వేరు, దేహం నశించింది మాత్రం చేసి జీవుడు నశించడు. అంటే భౌతికమైన అగ్ని వల్ల దేహం నశిస్తుంది, భౌతికమైన అగ్ని వల్ల దేహం కాలిపోతుంది, జ్ఞానాగ్ని వల్ల జీవుడు కాలిపోతాడు. అంటే రెండు వేరు, ఏరండి వేరని, దేహం వేరు, జీవుడు వేరు. అది అది ఉండే రెండు కలగాపూర్వం చేసుకోవద్దు, కంగారు పడకండి. మీ తెలివితేటను ఉపయోగించుకోండి, మీ బుద్ధిని ఉపయోగించుకోండి. అది వేరు, ఇది వేరు, ఇది అది అవదు, అది ఇది అవదు అంటున్నారు. జీవుడు జీవుడే, దేహం దేహమే. ఈ రెండు కలగాపూర్వం చేయకండి. జీవుడు వేరు, ఆ దేహం వేరు. అది మీరు దేహాన్ని మీరు స్నానం చేయిస్తున్నారు, శుభ్రంగా చేస్తున్నారు, దేహానికి స్నానం చేయిస్తున్నారు, ఏదో అన్నం పెడుతున్నారు. అది మీ ఎంచేపు 24 గంటలు దేహం గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీ జీవుడు ఎంతవరకు బాగుపడ్డాడు, ఎంతవరకు పవిత్రుడయ్యాడు, ఎంతవరకు బ్రహ్మానుభవం పొందడం కోసం యోగ్యత సంపాదించాడు, ఆ జీవుడు గురించి ఎప్పుడైనా కొంచెం మీ వేగం తగ్గించుకుని ఒక 5 నిమిషాలు నిలబడి ఆలోచించారా అంటున్నారు స్వాముల వారు. ఎంత ప్రేమగా ఎవరు చెబుతారు, నా ఆచార్యుడు తప్పించి ఎవరు చెబుతారు, ఎవరికి కావాలి ఇవ్వాలి. మీ అమ్మగారు మీ నాన్నగారు ఉన్నారంటే ఏదో పూట అన్నం పెడతారు, 4 బట్టలు 4 చీరలు ఇస్తారు మీకు. కానీ ఆచార్యుడు తప్పించి ఇలా చెప్పేవాడు ఎవడుంటాడు మీకు? జగద్గురువు తప్పించి, జ్ఞాని తప్పించి ఇంత ఇప్పుడు ఎవరంటే మీరు బాగుపడాలని తపనతో చెప్పేవాడు ఎవడుంటాడు మీకు? మీరు మీ పుట్టింటికి వెళ్ళారనుకోని ఏదో 2 పూటలు అన్నం పెడతారు, 2 చీరలు ఇస్తారు, 100 రూపాయలు చేతికి ఇస్తారు, వెళ్ళమంటారు. మీకు జ్ఞానం గురించి ఎవరు చెప్తారు? అంటే ఆచార్య స్వాములు వారు ఏమంటున్నారంటే సెల్ఫ్ ఎఫర్ట్ డివైన్ గ్రేస్ అంటున్నారు స్వాములు వారు. అంటే ప్రయత్నమే దేవుని అనుగ్రహము. దేవుని అనుగ్రహాన్ని తీసుకొచ్చి ప్రయత్నంలో పెట్టకూడదు, ప్రయత్నాన్ని తీసుకెళ్ళి దేవుని అనుగ్రహంలో పెట్టకూడదు. అంటే మీకు మోక్షం కావాలంటే 2 అవసరమే. దేవుని అనుగ్రహం ఉంది కదా, మేమేం ప్రయత్నం చేయక్కర్లేదు అనుకోకూడదు. నీకు అర్థమవుతుంది? అయితే మేమేదో ప్రయత్నం చేస్తాం, మా సాధన ఏదో మేము చేసుకుంటాం, మా ముక్కులో గాలి మేము చూసుకుంటున్నాం, దేవుడు కూడా అక్కర్లేకుండా మేము మోక్షాన్ని పొందుతాం అనుకోకూడదట. ఈ ముక్కులో గాలి చూసుకుంటున్నారట, ఇంక దేవుడు అక్కర్లేదంటే వీళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. ముక్కులో గాలి చూసుకుంటే వచ్చేస్తుంది, ఇంక కంట్రోలర్ ఏమవుతాడు లోపల? అంటే కంట్రోలర్ రూపం లేదు, రూపం లేదు కాబట్టి లేడు అనుకుంటున్నాం. ఇదే మహామాయ. మంది చర్మ దృష్టి, మంది రూప దృష్టి. మన హృదయంలో కంట్రోలర్ ఉన్నాడు కానీ వాడికి రూపం లేదు, ఉన్నాడు. ఆ రూపం లేదు కాబట్టి మనకు రూప దృష్టి ఉన్న మనకి ఆ రూపం లేని వాడు కనపడటం లేదు. చండాలు అంటే ఎక్కడో ఊరు బయట ఉన్నవాడు చండాలు రోగాలు, చర్మ దృష్టి ఉన్నవాడు చండాలు. అయితే దీని ప్రదేశంలో దాన్ని పెట్టకండి, దాని ప్రదేశంలో దీన్ని పెట్టకండి అంటున్నారు స్వామి. దేనికి అదే అంటున్నారు, మీ కుడికన్ను కావాలా ఎడం కళ్ళు కావాలంటే మా కుడికన్ను అక్కర్లేదని ఎడం కన్ను ఉంటే సరిపోతుందని ఎవరైనా అంటారా? మాకు 2 కళ్ళు కావాలంటారు. అంటే ఇక్కడ ఆచార్యులు వారు చెబుతున్నారంటే రెండే అవసరమే, దీన్ని తీసుకెళ్ళి అందులో పెట్టద్దు, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టద్దు అంటున్నారు. అంటే ఎఫర్ట్ ఎఫర్ట్ ఉండాలి, అంటే నీ ప్రయత్నం ఉండాలి, దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని నీ ప్రయత్నం చేసే పని నీ ప్రయత్నం చేస్తుంది, దేవుని అనుగ్రహం చేసే పని దేవుని అనుగ్రహం చేస్తుంది. దేవుని అనుగ్రహం ఉంది కదా, నీ ప్రయత్నం విడిచిపెట్టకూడదు. అంటే నీకు మోక్షానుభవం కలగటం కోసం, మోక్ష సుఖం కలగటం కోసం రెండు అవసరం. అయితే స్వప్రయత్నం అవసరమే, దేవుని అనుగ్రహం కూడా అవసరమే. దీని ప్లేస్ దాన్ని పెట్టకు, దాని ప్లేస్ దీన్ని పెట్టకంటున్నారు స్వాములు వారు. దీనికి అదే అంటున్నారు, దానికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంది, దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉంది. అంటే అది తక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు, ఇది ఎక్కువ కాదు, దాని తక్కువ కాదు. అంటే ఏదో ఒకదాన్ని కొంచెం కించపరచుకుని రెండు సమానంగా చూసుకో. నీ ప్రయత్నం బట్టి నీవు ఆత్మవిశ్వాసంతో ఉండు. నువ్వు ఆత్మ నీ ప్రయత్నం బట్టి నువ్వు హృదయపూర్వకంగా డెడికేటెడ్గా డివోటెడ్గా త్రికరణ శుద్ధిగా నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసే ప్రయత్నంలో బద్దకించకు. సుహామర్తనానికి గురు బలహీనులకి బద్దకస్తులకి ఆత్మజ్ఞానం కలగదు. అంటే నీ ప్రయత్నం మటుకు లోటు వద్దు, నీ ప్రయత్నం మటుకి లోటు వద్దు. నీ ప్రయత్నం చేస్తూనే ఉండు. నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి, భగవంతుడి కృప ఏదో భగవంతుడి కృప ఉంటుంది. నేనేదో గట్టిగా ప్రయత్నం చేసేస్తాను, సాధన చేసేస్తాను, అంత మాత్రం చేత మోక్షం వచ్చేస్తున్నాను అనుకోకు. భగవంతుడి కృప ఉంది కదా, మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇలాగ అనుకోవద్దు, అలాగ అనుకోవద్దు. దానికి ఇచ్చే గౌరవం ఉండి దానికి, దీనికి ఇచ్చే గౌరవం దీనికి ఇయ్యి. దాని స్థానంలో దీన్ని పెట్టకు, దీని స్థానంలో అది పెట్టకు. సెల్ఫ్ ఎఫర్ట్ ఎఫర్టే, డివైన్ గ్రేస్ డివైన్ గ్రేసే, రెండు సమానమే. నీకు రెండు కళ్ళు నువ్వు ఎలా చూసుకుంటున్నావు, రెండు అలా సమానంగా చూసుకునే ప్రయత్నం చేసి నువ్వు తరించబోయే స్వామి అంటున్నారు. నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఏకాంతంగా కూర్చో, ఉద్రేకం పడకు. ముందు నీ హృదయంలో ఏమి దుర్వాసం లేదు, నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో. కొంతమంది ఎదుట వాళ్ళు దుర్గుణాలు ఏమున్నాయి కనిపెట్టడానికి టైం అంతా వేస్ట్ చేస్తారు. నీకు అర్థమవుతుందే, ఎదుట వాళ్ళు దుర్గుణాలంటే నీకు నష్టం ఏంటి అయ్యా? ఎదుట వాళ్ళు దుర్గుణాలంటే నీకు నష్టం ఏంటి? పాడైతే వాడు పాడవుతాడు, కానీ నువ్వు పాడవు. నువ్వు ప్రశాంతంగా చూసి కూర్చుని, ఏకాంతంగా కూర్చుని, ఒంటరిగా కూర్చుని నీ హృదయంలో దుర్గుణాలు ఏమున్నాయో కనిపెట్టి వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. కానీ ఏకాంతంగా కూర్చుని ఇతరులు దుర్గుణాలు ఏమున్నాయో కనిపెట్టి నువ్వు దానివల్ల సాధించి ఏం లేదు, నువ్వు బాగుపడటానికి ఏదో నువ్వు ప్రయత్నం చేయి అంటున్నారు స్వాములు వారు. కొంతమంది ఒంటరిగా కూర్చుని ఎదుటి వాళ్ళు ఏమి దుర్గుణంగా అది కనిపెడతారు. నీకు అర్థమవుతుంది, పోనీ కనిపెడితే ఇంక వచ్చి కలిసిది వచ్చి కలిసి వచ్చింది ఏంటి, ఇదికేం కలిసి వచ్చింది లేదు. అయితే నీ లోపల దుర్గుణం అండి, నీ పునర్జన్మకి ఏదో అవుతుందో అది నువ్వు ఏకాగ్రంగా కూర్చు. నీలోనూ దుర్గుణం కనిపెట్టుకో, ఎదవాళ్ళు దుర్గుణం కనిపెట్టడం నీ కలిసి వచ్చింది లేదు. నీలోనూ దుర్గుణాన్ని కనిపెట్టి దాన్ని రిమూవ్ చేసుకోవడం, దానికి ఇల్యూమినేట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయంటున్నారు స్వాములు వారు. సాధన అంటే ముందు ప్రశాంతంగా కూర్చుకో, కంగారు పడకు. ఎవరు నిన్ను తరువుకు రావటం లేదు. మీరు ఎవరైనా కొంతమంది మాట్లాడుతుంటే ఎవరైనా తరుగుకు వచ్చినట్టు మాట్లాడతారు, ఏదైనా పని చేసినా తరుగుకు వచ్చినట్టు పని చేస్తారు. అలా చేయకండి, ప్రశాంతంగా ఉండండి, నిగ్రహంగా ఉండండి. చేసే పనిని ఏకాగ్రంగా చెయ్యండి, భక్తితో చేయండి, ప్రేమతో చేయండి, ప్రీతితో చెయ్యండి. ఎవరో తరుగుకు వచ్చినట్టు చేయొద్దు మీరు పని. కొంతమంది ఏదైనా మాట్లాడినా తరుగుకు వచ్చినట్టే మాట్లాడతారు, పని చేసినా తరుగుకు వచ్చినట్టే పని చేస్తూ ఉంటారు. అలా కాదు, నిర్మలంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. అంతే నువ్వు ఎదుట వాళ్ళు ఉన్న దుర్గుణం కాదు, నువ్వు ఏకాంతంగానే కనిపెట్టేది. నీ హృదయంలో ఉన్న దుర్గుణాలను కనిపెట్టి చూసుకో, చూసుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించేది సాధన. నువ్వు ఎప్పుడైతే తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో అప్పుడు దేవుని అనుగ్రహం కూడా నీకు వస్తుంది. దీని సహాయంతో, దాని సహాయంతో ఆ దురలవాటులోంచి, ఆ దుర్వాసనలోంచి, ఆ దుష్ట ప్రవర్తనలోంచి నువ్వు బయటపడతావు. అప్పుడు మోక్షానికి అర్హత యోగ్యతను సంపాదిస్తావు, నువ్వు డిజర్వ్ అవుతావు. ఇతరుల పట్ల అసహనం పెంచుకోకండి. కొంతమంది ఎదుట మనిషిని చూస్తే అసహించుకుంటారు, అది చాలా చెడ్డ అంటున్నారు ఆచార్య స్వాములు వారు. కొంతమంది ఎదుట మనిషిని చూసి అసహించుకుంటారు, అది చాలా చెడ్డ. వాళ్ళు కూడా విష్ణువుని చూడు. నీ హృదయంలో ఎవడైతే ఉన్నాడో వాడు హృదయంలో కూడా వాడే ఉన్నాడు. వాళ్ళు కూడా విష్ణువుని చూడు. ఎదుట మనిషిని చూసి తోటి మానవుని చూసి అసహించుకోకు. నీ హృదయంలో ఉన్నవాడు అక్కడ కూడా ఉన్నాడు. అక్కడ కూడా విష్ణువు ఉన్నాడు, అక్కడ కూడా విష్ణువు ఉన్నాడు. అయ్యా నీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకో ఆదరణగా చూడు. నువ్వు మజ్జిగన్నం పెట్టినా గింజన్నం పెట్టినా నీకున్నదేదో నువ్వు పెడతావు, నీకున్నదేదో నువ్వు పెడతావు, కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ అనాదరణ పనికిరాదు. గర్వంగా చూడకు, అనాదరణగా చూడకు. ఆదరణ ఇవి పెట్టడం నీకు ఉన్నదేదో నువ్వు పెడతావు, కానీ ఆదరణ విషయంలో మర్యాద విషయంలో నువ్వేం లోపం చేయవలసిన పని నీకు లేదు. దానివల్ల కూడా నీ మైండ్ బాగుపడుతుంది. డూ ఎవరికి విత్ కేర్, స్వామి వారు అంటున్నారు, డూ ఎవరికి విత్ కేర్. పెద్ద పెద్ద పనులు అందరూ శ్రద్ధగానే చేస్తారు, చిన్న పనులు కూడా శ్రద్ధగా చేయడానికి నేర్చుకో. స్వామి వారు అంటున్నారు, పెద్ద పెద్ద పనులు అందరూ బాగా పెద్ద శ్రద్ధగానే చేస్తారు, కొంతమంది చిన్న పనులు చేసినప్పుడు శ్రద్ధగా ఉండరు. ఏ చిన్న పని అయినా శ్రద్ధగా చేయటం నేర్చుకో. శ్రద్ధగా చేయటం నేర్చుకుంటే నీ మనసు బాగుపడుతుంది, రాబోయే ప్రమాదాల్లోంచి బయటపడతావు అంటున్నారు స్వాములు వారు. ఒకవేళ నీలో దుర్గుణాలు ఉన్నాయనుకో, ఆ దుర్గుణాల వల్ల వచ్చే చెడ్డగా ముందు ఊహించుకో. ఓ ఈ దుర్గుణం ఉంటే ఈ చెడ్డ వస్తుంది కదా అని ఊహించుకుని ఆ దుర్గుణంలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చెయ్యి. లేదా దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా దానివల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి. అంటే అటువంటి విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ సంపదని, ఆత్మ విద్యని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి బిడ్డ. ఓ మై డియర్ బాయ్, ఓ మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు గురువు చెబుతున్నారు స్టూడెంట్ తోటి, మై డియర్ స్టూడెంట్, మై డియర్ బాయ్, నువ్వు సంపాదించుకో. ఆత్మ సంపదని, ఆత్మ విద్యని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎర్రం చేయడానికి ప్రయత్నం చేయి. నీ పొట్ట కోసం ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నావు, సరే బాగానుంది. నీ మోక్షం కోసం ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం రాదు. ఆత్మజ్ఞానం లేకపోతే నీకు శాంతి తెలియదు. అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ లోపల అనేక విద్యలు ఉన్నాయి, కానీ ఆత్మ విద్య నేను మాత్రమని కృష్ణుడు అర్జునుడితోడు చెప్పాడు. ఆత్మ విద్య ద్వారా ఆత్మ తెలియబడుతుంది, ఆత్మే దేవుడు. ఆత్మ విద్య ద్వారా ఏం తెలియబడుతుంది? ఆత్మ తెలియబడుతుంది. అది కూడా ఒక విద్యే. మిగతా విద్యలన్నీ పొట్టకే పరిమితం, మిగతా విద్యలన్నీ కూడా ఆ పొట్టకే పరిమితం. ఆత్మ విద్య వల్ల ఆత్మ తెలియబడుతుంది. అంటే ఆత్మ విద్యను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి, మై డియర్ స్టూడెంట్, మై డియర్ బాయ్. ఏమంటున్నారంటే స్వాములు వారు, నీకు భౌతిక విద్యను సంపాదించాలనుకో, నీకు మంచి తెలివి కూడా ఉండాలి, కొంచెం ఎకనామిక్స్ చదువుకోవాలనుకో కొంత తెలివి ఉండాలి, మీకు అర్థమవుతుంది. అలా కెమిస్ట్రీ చదువుకోవాలనుకోండి, ఎంతో కొంత తెలివి ఉండాలి, మీకు అర్థమవుతుంది. మీకు భగవంతుడి మీద భక్తి ఉంటే ఆత్మవిద్య వచ్చేస్తుంది. పెద్ద ఎక్కువ ఒక్కరు సామాన్యంగా ఉన్నా సరిపోతుంది అంటున్నారు. అది ఎరన్న సెల్ఫ్ నాలెడ్జ్. ఆత్మవిద్యను సంపాదించుకోవడానికి ప్రయత్నించి, దీనికి పెద్ద తెలివి అక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం ఉంటే అది సరిపోతుంది. మనసు వెళ్ళి ఆయన ఐక్యం అవుతుంది. ఉన్నది అక్కడ మిగిలేది ఆత్మజ్ఞానమే. ఒక సామాన్యంగా ఉంటే సరిపోతుంది తెలివి, పెద్ద తెలివి అక్కర్లేదు. యావరేజ్గా ఉంటే సరిపోతుంది, నీకు జ్ఞానం కలిగిపోతుంది. ఇప్పుడు మన పద్ధతి ఎలా ఉందో స్వాములు వారు చెబుతున్నారు. మనం ఈ లోకం ఎలా బతుకుతున్నామంటే, ఏదైనా అరణ్యం అంటుకున్నప్పట అందులో ఏంటి ఎటు పరిగెడుతున్నాయి తెలియదట, ఇల్లు మంటలు పడి కాలిపోతాయట. ఇంక అర్థమవుతుంది, కందారు కందారు కానీ ఇప్పుడు అరణ్యం ఏదైనా అంటుకుంది అనుకోండి, అందులోని జంతువులు ఏం చేస్తాయని కందారు కాటు కందారు పడి ఎటు నుప్పు లేదు ఎటు పరిగెట్టాలంటే తేలితట్టు కందారు పడి ఎటు పడితేటు పరిగెట్టి నుప్పులే పడిపోతాయట. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయంటున్నారు. అడవికి వెళ్ళి నిప్పు కనుక అంటుకుంటే జంతువులు ఏం చేస్తాయని కందారు పడి కలదొక్కేసుకుని నిప్పు లేని చోటు నుంచి బయటకు వెళ్దామని తెలియదట్టిన కందారు పడి అటు ఇటు పరిగెట్టి నిప్పులో పడిపోతాయి. మన బతుకులు కూడా అలాగ ఉన్నాయంటున్నారు స్వాములు వారు. అంటే మోక్ష మార్గం మనకు తెలియటం లేదు, కందారు పడి మళ్ళీ పునర్జన్మకే మనం వెళుతున్నాం. విచారణ చేసుకునే శక్తి లేక అడవి వంటుకున్నప్పుడు అందులో ఉన్న జంతువుడు కంగారు పడి ఎటుమడి చెట్టు పరిగెట్టి మళ్ళీ ఎల్లు నిప్పులు ఎలా పడతాడు, మనం కూడా అలాగే పడుతున్నాం. మన జీవితాలు అలాగున్నాయి. ఈ ఉదయంలో నారాయణుడు ఉన్నాడు, వాడి గురించి కొంచెం తలపెట్టుకో, వాడి గురించి ఆలోచించు. నిన్ను నియమించేవాడు నీ హృదయంలో ఉన్నాడు, వాడి గురించి కొంచెం ఆలోచించు, వాడి గురించి ధ్యానం చెయ్యి, వాడి గురించి విచారణ చెయ్యి. నువ్వు రవ్వంతైనా కొంచెం అటు జరుగు, ముళ్ళంత అయినట్టు జరుగు. వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన తలంపులు, అవి నీకు ఉపయోగపడవు, నీ కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అటువంటి ఆలోచన యొక్క ప్రభావం నీ కొట్టుకుపోవడం కంటే నీ హృదయంలోని సర్వేశ్వరుడి గురించి ఆలోచించడం కొంచెం నేర్చుకో. అయితే నీ హృదయంలో ఉన్న పరమేశ్వరు గురించి నువ్వు ఆలోచించవనుకో, ఆ రోజుకు ఆ రోజు ముద్దబ్బాయి అయిపోతావు. ఆ రోజు కానీ నీకు చైతన్యం పెరగాలి కానీ, నీకు వివేకం పెరగాలి కానీ నువ్వు ముద్దబ్బాయి అవ్వకూడదు. ఆత్మ విద్య కానీ విద్యలన్నీ కూడా మంటలో పెట్టిన కట్టెలంటి ఇవన్నీ కూడా ఏంటి, కాలప్రభావంలో కొట్టుకుపోయి సామ్రాజ్యాలు అంతరించిపోయి కాలప్రభావంలో సామ్రాజ్యులు కొట్టుకుపోయిన నీ దగ్గర ఉన్న డబ్బు నా దగ్గర ఉన్న డబ్బు ఎంత నేను రావడదు. వాడు నీకు రామాయణం అన్నాడు, నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నీకు ఎంతైనా నీకు అధికారం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అన్ని కాలప్రభావంలో ఆ కొట్టుకుపోతాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. నేను చూసి నువ్వు గర్వపడకు, గర్వపడటానికి తగిన వస్తే ఈ లోకంలో ఏం లేదు, అన్ని కాల ప్రవాహంలో కొట్టిపోయి. మై డియర్ స్టూడెంట్, మై డియర్ బాయ్, మై డియర్ బాయ్, డోంట్ స్పాయిల్ ద హ్యూమన్ బర్త్. నీకు ఎంత కాలానికి వచ్చింది ఈ మానవ శరీరం, ఈ దేహాన్ని పాడు చేసుకోకు, ఈ దేహాన్ని పాడు చేసుకోకు. నీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, నీ ఇంట్లో రూపాయి కాగితాలు పోయిడో పెట్టి మీరు కాఫీ కాసిస్తారండి, కాసేపు ఎవరన్నా. అదేవిధంగా మీ మానవ జన్మని చిల్లర చిల్లర విషయాలు ఖర్చు పెట్టుకోకు. ఎంతకాలానికి నీకు ఈ దేహం వచ్చింది, మై డియర్ బాయ్, మై డియర్ స్టూడెంట్, మై డియర్ డిసిపల్, డోంట్ స్పాయిల్ ద హ్యూమన్ బర్త్ విచ్ ఇస్ ఆబ్టైన్డ్ వెరీ రేర్లీ. నీ ఎంత పుణ్యం చేసుకుంటే ఈ దేహం వచ్చిందో నీకు, నీ ఎంత కష్టపడితే ఈ దేహం వచ్చిందో, భగవంతుని ప్రీత్యర్థము చేసిన ఎన్ని పనులు చేస్తే ఇది మానవ దేహం వచ్చిందో, తీరా వచ్చేసింది ఈ నేల దేహం, వచ్చిందని సద్వినియోగం చేసుకో. చిల్లర విషయాలకి, అనవసర ప్రయోజనమైన విషయాలకి నీ కాలాన్ని పాడు చేసుకోవద్దు, నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు, నీ జీవితాన్ని స్పాయిల్ చేసుకోవద్దు, నీ బాడీని స్పాయిల్ చేసుకోవద్దు, ఈ మానవ జన్మను వృధా చేసుకోవద్దు. మై డియర్ బాయ్, మై డియర్ స్టూడెంట్, డోంట్ స్పాయిల్ ది హ్యూమన్ బర్త్ ఈజ్ అబ్టైన్డ్ వెరీ రేర్లీ. ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే మళ్ళీ వస్తుందో రాదు నువ్వు చెప్పడం. ఒక ఈ మానవ జన్మకి వచ్చిన అవకాశాన్ని, చేతిలో ఉన్న అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు, విడిచిపెట్టుకుంటే మళ్ళీ అవకాశం నీకు వస్తుందో రాదు నీకు చెప్పడం. ఈ చిల్లర చిల్లర విషయాలకి, అక్కర్లేని గొడవలకి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యూస్లెస్ గొడవలకి నీ జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు. ఆ రోజుకు ఆ రోజు, ఆ రోజుకు ఆ రోజు మనం మరణానికి దగ్గర పడుతున్నాం. నీకు మరణం వచ్చిందంటే ఒక రోజు కూడా వాయిదా ఇవ్వడు భగవంతుడు. ఇంకో రోజు నాకు అవకాశం ఇవ్వంటే భగవంతుడు నీకు అవకాశం ఇవ్వడు. అంటే అవకాశం ఉన్నప్పుడు నువ్వు బాగుపడటానికి ప్రయత్నం చేయి. మై డియర్ స్టూడెంట్, డోంట్ యు స్పాయిల్ ది హ్యూమన్ బర్త్. మోక్షంలోనే అమృతం ఉంది, అదే నిజమైన లక్ష్యం. లక్ష్యం అంటే నీకు కనిపించే రూపాయి కైతాలు కాదు, మోక్ష లక్ష్యం. నిజమైన లక్ష్యం మోక్షమే, చెరగని లక్ష్యం అది, నాశనం కాని లక్ష్మి. మోక్షమే నిజమైన లక్ష్మి. అంచేత ఆ మోక్ష లక్ష్మిని నువ్వు పొందడం కోసం నీ శరీరాన్ని అదుపులో పెట్టుకో, నీ నాలుకను అదుపులో పెట్టుకో, నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, నీ దేహాన్ని అదుపులో పెట్టుకో, నీ మనస్సును అదుపులో పెట్టుకో. నీ ఇంద్రియాలు, నీ దేహము, నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే నీకు ఆ మోక్ష సుఖం అందుతుంది. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అలాగే నువ్వు ముద్దబ్బాయిలా ఉండొద్దు, సెన్స్ ఆఫ్ రీజనింగ్ అభివృద్ధి చేసుకో. ఇప్పుడు నేనేదో నీకు నాలుగు మాటలు చెబుతున్నాను అనుకోండి, మీ రీజన్కి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఇందులో రీజన్ ఉందా లేదా, ఇందులో హేతుబద్ధంగా ఉన్నాయా లేదా, లేదా వారు నోటికి వచ్చినట్టు చెబుతున్నారా. ఇందులో ఎంతవరకు ఈ సెన్స్ ఆఫ్ రీజనింగ్, మీ బుద్ధిని విడిచిపెట్టద్దు. నేను ఏదైనా నాలుగు మాటలు చెబితే మీ బుద్ధి, మీ బుద్ధితో కూడా మీరు ఆలోచించుకోండి. నేను చెప్పినవన్నీ మీ సొంతం, నీ బుద్ధితో ఆలోచించుకునే మీ సొంతం అవుతాయి అంటున్నారు స్వాముల వారు. నేను చెప్పినంత మాత్రం చేసి నీ ఊరికి చెవుడు అప్పగించి వినటం కాదు, మీరు అర్థం చేసుకోవడానికి, మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి మీరు శక్తి ఉంచడం లేకుండా మీరు ప్రయత్నం చేయండి. డైజెస్ట్ చేసుకోండి, అండర్స్టాండ్ చేసుకోండి, మీ చైతన్య స్థాయిని పెంచుకోండి. మై డియర్ స్టూడెంట్, ఈ మాటలు నాలుగు మాటలు నా తెలివితేట వల్ల, నా బుద్ధి వల్ల, నా పాండిత్యం నేను చెప్పటం కాదు. బై బ్లెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ దక్షిణామూర్తి, దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల ఈ మాటలు నేను నాలుగు మాటలు మీకు చెప్పగలిగానంటే ఇందులో నా తెలివి ఏమీ లేదు, నా ప్రజ్ఞ ఏమి లేదు. ఆ దక్షిణామూర్తి, ఆ పరమేశ్వరుడు అనుగ్రహం అని ఈ నాలుగు మాటలు నేను మీకు చెప్పగలిగాను. ఆయన అనుగ్రహం నాకు లేదనుకోండి, ఈ నాలుగు మాటలు మీకు చెప్పలేను. ఇదంతా ఆయన అనుగ్రహమే, ఇదంతా ఆయన ప్రసాదమే. ఆయన అనుగ్రహం వల్ల నేను ఈ నాలుగు మాటలు మీకు చెప్పగలిగాను. ఆయన ప్రసాదం నాకు లేకపోతే ఈ మూడు మాటలు చెప్పే శక్తి నాకు లేదు అని ఆచార్య స్వాముల వారి దక్షిణామూర్తి మీద పెట్టి చెబుతున్నారు. శంకరాచార్యుల వారు ఆయన అనుగ్రహం లేకపోతే నేను చెప్పలేను ఆయన అంటే అంటే ఇంక మనం పొగరబోతున్నాం. ఎందుకండి మనం ఇంక దేన్ని చూసుకుని పొగరబోతున్నాం పట్టు. ఆయనకి తెలియని వ్యాకరణం లేదు, తెలియని శాస్త్రం లేదు, సర్వజ్ఞుడని వేరు ఆచార్య స్వాముల వారికి. ఆయనకి తెలియని శాస్త్రం లేదు, తెలియని వ్యాకరణం లేదు. ఆయనేమన్నా నేనేంత వాడినవయ్యా, దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఈ మాటలు నేను చెబుతున్నాను ఆయన అనుకుంటే ఇంక మనం దేన్ని చూసి మనం పొగరబోతున్నానని గురవుతున్నాం. ఐదు గ్రెస్సింగ్స్ ఆఫ్ లార్డ్ దక్షిణామూర్తి ఆయనను ఆశీర్వదించడంలో ఆయన బ్లెస్సింగ్స్ నా నెత్తి మీద ఉండటంలో నేను ఈ నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాడట. నేను ఆయన బ్లెస్సింగ్స్ ఎవరి నెత్తి మీద ఉన్నాయటండి? ఆచార్య స్వాముల వారి నెత్తి మీద ఉన్నాయండి. మన నెత్తి మీద శనిగాడు ఉన్నాడు, మన నెత్తి మీద శనిగాడు ఉన్నాడు కాబట్టి మనం ఇలాగ చేయగలం. ఆచార్య స్వాముల వారి నెత్తి మీద ఎవరు ఉన్నారండి? దక్షిణామూర్తి అభిప్రాయం ఉందట ఆయన నెత్తి మీద. అంచేది ఈ మాటలు ఆయన చెప్పగలుగుతున్నాడు. ఎంతవరకు మీరు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని శ్రవణం చేసుకుని అర్థం చేసుకుని మీరు సొంతం చేసుకుంటే అజ్ఞానం యొక్క నిద్రలు ఉంచి మీకు మీరు కురుపులు అంటున్నాడు స్వాములు వారు. ఈ మాటలన్నీ మనకు ఎందుకు చెబుతున్నాడు? ఏం ప్రయోజనం లేదు, మన వల్ల ఆయనకి ఏం పని లేదు, మన వల్ల ఆయనకేం లౌకికంగా కానీ పారలౌకికంగా కానీ మన వల్ల ఆయనకి ఏం పని లేదు. కేవలం అవుట్ ఆఫ్ మెర్సీ, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్ నేను చెప్పిన మాటలు మీరు అర్థం వినండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు దారి కనిపిస్తుంది, అప్పుడు మీరు ప్రయాణం చేయొచ్చు, ఆచరించి గమ్యాన్ని పొందొచ్చు. ఈ మాటలు మీకు అర్థం అవుతాయంటే మీ పూర్వజన్మల్లో మీ పూర్వజన్మల్లో చేసిన పనుల వల్ల మీ హృదయంలో పడ్డ ముద్రలన్నీ కూడా ఒక్కో ముద్రను ఒక్కో ముద్రను ఒక మాట బయటికి లాగేస్తుంది సర్జరీ చేసినట్టు. మీ పూర్వజన్మ నుంచి వచ్చిన దుర్వాసనలు ఏదైనా మీ హృదయంలో ఉంటే ఈ మాటలన్నీ కూడా అలవాటును బయటికి కక్కిస్తాయి, అలవాటును బయటికి ఎలిమినేట్ చేస్తాయి, బయటికి రిమూవ్ చేస్తాయి. ఈ మాటలే మీకు సర్జరీ చేసి పెడతాయి. ఈ సబ్జెక్ట్ని కనుక మీరు అర్థం చేసుకుంటే మళ్ళీ మీరు శవాలను చూడగక్కర్లేదు, రోజు వలకాడులోకి వెళ్ళక్కర్లేదు. శాశ్వతమైన శాంతి, శాశ్వతం, పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ బ్లిస్, పెర్మనెంట్ హ్యాపీనెస్ మిమ్మల్ని వరిస్తాయి. ఐడియల్ స్టూడెంట్, ఐడియల్ డిసైపుల్, మీ మాటలు మీకు అర్థమవుతున్నాయా? మాటలు కనుక మీకు అర్థమైతే మీ పూర్వజన్మ వాసన మీ హృదయంలో ఉంటే ఈ మాటలే కత్తుల కింద ఉపయోగపడి ఆ వాసనని అక్కడ కట్ చేస్తాయి. కట్ చేసి పెర్మనెంట్ హ్యాపీనెస్ కింద మనం తీసుకోండి. ఎప్పుడైతే వాసన క్షయం మీకు అయిందో అప్పుడు పెర్మనెంట్ హ్యాపీనెస్కి మీ కళ్ళు తెరుస్తారు. సర్వసాధారణంగా మనిషిలో మూడు దోషాలు ఉంటాయి, మలదోషం, విక్షేపదోషం, ఆవరణ దోషం. మలదోషం అంటే ఏంటి? పూర్వజన్మల్లో ఆ మానవుడు చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా మలదోషం కింద ఉంటాయి. అంటే స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని వాడు చేసిన పనులన్నీ కూడా ఎలా వస్తాయి? మలదోషం కింద వస్తాయి. అంటే సత్కర్మ చేసి మీరు కర్మఫలం కనుక త్యాగం చేస్తే దాని ఏదో ఏ దోషం పోతుంది? మలదోషం పోతుంది. ఇంకా రెండోది ఏంటి? విక్షేప దోషం అందరికీ ఎలా ఉంటుందంటే, ఏమంటే మేము పూజ చేసుకుంటున్నామండి మా మనసు నిలబడటం లేదు, ఏమంటే గుళ్ళోకి వెళ్తున్నామండి మా మనసు నిలబడటం లేదు, మరి విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం, లలిత సహస్రనామాలు చదువుతున్నామండి మా మనసు నిలబడటం లేదు అని చెప్తారు. ఈ మనసు నిలబడకపోవడానికి కారణం ఏంటిది? విక్షేప దోషం. ఆ విక్షేప దోషం ఎలా పోతుందంటే భక్తి వల్ల నశిస్తుంది. ఇంకా మూడేంటి? ఆవరణ దోషం. ఆవరణ అంటే దుడ్డి, ఎవరి సంసారం వాడికి బంధు దుడ్డి. ఆవరణ దోషం ఎలా నశిస్తుంది అంటే జ్ఞానయోగం వల్ల నశిస్తుంది అన్నారు. ఓ